శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాద్ భవేత్. శ్రీ 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 భారతీ స్వామినే నమః. భక్త మహాశయులకు నమస్కృతులు. హనుమత్స్వామి యొక్క జనన విషయం చెప్పుకుంటున్నాం. జనన కారణాలని గురించి, ఆయన అసాధారణమైనటువంటి వ్యక్తి కాబట్టి ఆయన జననం వెనకాల అనేక కారణాలు ఉన్నాయి. మనం చెప్పుకున్నాం, రాధంతర కల్పం నుంచి, భద్రికావనంలో నరనారాయణుల దగ్గర నుంచి, గార్ధభనిస్తున్న మరణం దగ్గర నుంచి, అలా అనేక రకాల కారణాలు ఆయన పుట్టుక వెనకాల ఉన్నాయి. రాధంతర కల్పంలోని కశ్యపుడు, సాధ్య, కేసరిగా, అంజనగా పుట్టారు. వాళ్ళకి వివాహమైంది, సంతానం కలగకపోవటం వల్ల అంజనాదేవి తపస్సు చేసి సంతానాన్ని పొందాలి అని చెప్పి నిశ్చయం చేసుకున్నది. వంశదోషం పోవటానికి అనేక రకాల నియమాలు చెప్పారండి. ఆయా కారణాలను బట్టి ఆయా పద్ధతులు కూడా చెప్పారు. గోమాత కూడా ఈ విషయంలో చాలా మేలు చేస్తుందండి. గర్భస్థమైనటువంటి దోషాల వల్ల వంశత్వం ఏర్పడితే, ఆవుని కనుక ఆ స్త్రీ గర్భము మీద నుంచి పోనిస్తే ఆవేమి చేయదు, తొక్కదు, ఖచ్చితంగా దాటుతుంది. మనకంటే చాలా పరిజ్ఞానం ఉన్నదండి గోమాతకి. వాళ్ళకి ఆ గర్భస్థ దోషం పోయి సంతానం కలుగుతుంది. ఇవి కొన్ని అనుభవాలు ఉన్నాయి. అట్లాగే కొన్ని దోషాలు అశ్వత్థనారాయణుడికి ప్రదక్షిణాలు చేయటం వల్ల పోతాయి గర్భస్థ దోషాలు, వంశత్వ దోషం పోతుంది. ఇలా అనేక రకాల మార్గాలున్నాయి. వాటిలో తపస్సు ద్వారా తాను సంతానాన్ని పొందాలి అని చెప్పి అంజన నిశ్చయించుకుని బయలుదేరింది. అలా బయలుదేరినటువంటి ఆమెకి మతంగ మహాముని కనపడ్డాడు. మతంగ మహాముని కనపడి, అమ్మా ఎక్కడికి వెళుతున్నావు అని అంటే ఆమె చెప్పింది, స్వామి నేను సంతానార్థినయ్యి తపస్సు చేద్దామని వెళుతున్నాను అని అంటే, అప్పుడు మతంగ మహాముని ఆమెకి సలహా చెప్పాడు, అమ్మా నువ్వు వృషభాద్రికి వెళ్ళి అక్కడ ఉన్న శ్రీ వెంకటేశ్వరుని దర్శించుకుని ఆకాశ తీర్థానికి అభిముఖంగా ఉండి తపస్సు చేయవలసినది అని చెప్పి మతంగ మహాముని చెప్పాడు. ఆ మతంగ మహాముని యొక్క నిర్ణయం ప్రకారము, ఆయన యొక్క ఆదేశం ప్రకారము అంజనాదేవి బయలుదేరింది. ఇక్కడ ఈ మధ్య ఒకళ్ళు ప్రశ్నించారు ఈ సందర్భంలోనే, అయ్యా కలియుగ దైవం కదా వెంకటేశ్వర స్వామి, త్రేతాయుగంలో ఉన్నటువంటి అంజనాదేవి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవటం ఏమిటి అని. అంజనాదేవి దర్శించుకోవటం కాదండి, సాక్షాత్తు దశరథుడు కూడా వెంకటేశ్వర స్వామిని సేవించాడు. సంతానం కోసమని ఆయన అనేక ప్రయత్నాలు చేశాడు. వాటిలో దశరథుడు వచ్చి ఆయన్ని సేవించుకున్న సందర్భం ఉన్నది. బ్రహ్మదేవుడు, అసలు బ్రహ్మోత్సవాలు ఏర్పడటానికి కారణమే అదే కదా, ఆయనే వచ్చి ఉత్సవాలు నిర్వహించాడు. అంటే ఏ కలియుగము అనేటటువంటిది నిన్న మనం చెప్పుకున్నాం. కల్పాంతరాలు, మన్వంతరాలు, మహాయుగాలు, ఈ పరిగణనని బాగా జాగ్రత్తగా పరిశీలించుకున్నప్పుడు చాలా ఆదిలో ఉన్నటువంటి కలియుగానికి సంబంధించినటువంటి స్వామి వెంకటేశ్వర స్వామి. తర్వాత ఉన్నటువంటి గాథలు కొన్ని మిగతా కలియుగాల్లో కూడా ఏర్పడచ్చు, కానీ ప్రధాన సంఘటన మొట్టమొదటి కలియుగంలోనే జరిగింది. యః కల్పః సకల్పపూర్వః అని చెప్పి ఒక కల్పంలో జరిగినటువంటిది పూర్వకల్పంలో ఎలా జరిగిందో దాని ప్రకారం మళ్ళీ ఈ కల్పంలో జరుగుతూ ఉంటుంది, కొద్ది కొద్ది భేదాలతో. అందువల్లనే మనకి పురాణాల్లో ఒక చోట ఒక రకంగా కనపడుతుంది, ఒకరో చోట ఒక రకంగా కనపడుతుంది, ఎట్లా కుదురుతుంది ఈ రెంటికి, అదేంటండి అక్కడ అట్లా చెప్పటం ఏమిటి, వేదవ్యాసుడే ఇక్కడ ఇట్లా చెప్పటం ఏమిటి అని చెప్పి మనం మదన పడుతూ ఉంటాం. దానికి కారణము కల్పాంతర భేదాలు, అది మనం గుర్తించవలసినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి అంజనాదేవి బయలుదేరి వెళ్ళింది. ఆమె బయలుదేరింది కాబట్టి కేసరి కూడా ఆమె రక్షణ కోసమని తన పరివారంతో అక్కడికే చేరాడు. ఆ విధంగా అంజన వెళ్ళి ఆకాశగంగకి అభిముఖంగా ఉండి తపస్సు చేయటం మొదలుపెట్టిందండి. చాలా కఠోరమైనటువంటి నియమాలతో ఆహారం కూడా స్వీకరించకుండగా తపస్సుకు ఆరంభిస్తే పరమేశ్వరుడు ఆమె యందు దయతో ఆమె ప్రయత్నం లేకుండగానే ఆమెకు ప్రతిరోజు ఒక ఫలము లభించేటట్లుగా వాయుదేవుడి ద్వారా ఏర్పాటు చేశాడు. ఇంత క్రితం కశ్యపునికి సాధ్యకి కూడా అగ్నిదేవుడు వాయుదేవుడు సహకరించారు అని చెప్పి శివుని ఆదేశం ప్రకారం మనం చెప్పుకున్నాం. అలాగే ఇక్కడ కూడా ఆ భగవద్ ఆదేశం మేరకు వాయుదేవుడు ప్రతిరోజు ఒక ఫలం సమర్పిస్తూ ఉన్నాడు ఆమెకి. ఆ ఫలాన్ని ఆమె భక్షిస్తూ ఉన్నది. అలా ఆ ఫలాన్ని ఇస్తూ ఇస్తూ ఒక మాట ఏం చేశాడంటే, వాయుదేవుడు తన యందు నిక్షిప్తమైనటువంటి తేజపుంజాన్ని ఫల రూపంలో ఆమెకు సమర్పించాడు. సకల దేవత తేజస్సు, అది సకల దేవతల యొక్క తేజస్సు మనం చెప్పుకున్నాం. ఆ తేజపుంజము పరమేశ్వరునికి అందజేయబడింది నారాయణమూర్తి ద్వారా. పరమేశ్వరుడి నుంచి పార్వతికి చేరింది, పార్వతి నుంచి అగ్నిదేవునికి చేరింది, అగ్నిదేవుని నుంచి వాయుదేవునికి చేరింది, వాయుదేవుని నుంచి అంజనకి. ఆ అంజన మామూలుగా ఫలం భక్షించినట్టుగానే ఆ ఫలాన్ని స్వీకరించింది. ఆ తర్వాత ఆమె యందు గర్భచిహ్నాలు పొడమై ఆమెకు చాలా ఆందోళన కలిగింది, ఆశ్చర్యం కలిగింది. తాను అలాగే తపస్సులో నిమగ్నురాలై ఉన్నది, ఇలాంటి గర్భచిహ్నాలు పొడవటం ఏమిటి అని చెప్పి ఆమెకు ఆశ్చర్యం కలిగి ఆమె విచారిస్తూ ఉంటే ఆకాశవాణి పలికింది, మా భూతే వ్రతభంగోయం మా విషీదవరాననే దేవ ప్రసాదాత్తే గర్భే మహావ్యక్తిర్భవిష్యతి అని పలికింది ఆకాశవాణి. మా భూతే వ్రతభంగోయం, అమ్మా అంజనా నీకు ఎటువంటి వ్రతభంగము జరగలేదు, మా విషీద వరాననే నువ్వు ఏమాత్రం కూడా విచారించవలసినటువంటి అవసరం లేదు, దేవప్రసాదాత్ ఆ మహాదేవుని యొక్క అనుగ్రహం వల్ల తే గర్భే నీ గర్భమునందు మహావ్యక్తిర్భవిష్యతి ఒక మహావ్యక్తి పుట్టబోతున్నాడు అని చెప్పి ఆకాశవాణి పలికినది. ఆ ఆకాశవాణి యొక్క పలుకులు కేసరి కూడా విన్నాడు, చాలా పరమానంద భరితుడయ్యాడు. లేకపోతే సహజంగా మరి అనుమానించే పరిస్థితి కూడా వస్తుంది భర్తకి. అలా కాకుండా ఆకాశవాణి వాక్కు కేసరి కూడా వినటంతో చాలా పరమానంద పడ్డాడు. భార్యాభర్తలిద్దరూ కూడా సంతోషించారు, భగవద్ అనుగ్రహం వల్ల మనకి సంతానం కలుగుతోంది అని చెప్పి అనతి కాలంలోనే ఆమెకు వైశాఖ బహుళ దశమి నాడు పూర్వభద్ర నక్షత్రంలో వైధృతి యోగంలో కర్కాటక లగ్నంలో ఒక శిశువు జనించాడు. అతని యొక్క పుట్టుకకి దేవదందుహులు మ్రోగాయండి. ఆ పుట్టుక సమయానికి దేవతలు పుష్పవృష్టి కురిపించారు, అప్సరసలు నృత్యం చేశారు ఆయన యొక్క జననాన్ని గురించి. అంటే ఏమిటంటే లోక కంటకుడైనటువంటి రావణ అనుచరులు రావణుడు అంతం కావటానికి కారణమైనటువంటి వాడు జన్మించాడు అనేటటువంటి ఆనందంతో దేవతలందరూ కూడా పరమానందపడ్డారు. ఆయన పుట్టుకతోనే కవచకుండలాలతో పుట్టాడు, యజ్ఞోపవీతంతో పుట్టాడు, కౌపీనంతో పుట్టాడు. అందువల్లనే ఆంజనేయ స్వామికి కుమార బ్రహ్మచారి, నేను ఆయన కూడా కుమార బ్రహ్మచారిగా చెబుతూ ఉంటాం, పుట్టుకతోనే అలా పుట్టాడు ఆయన. అలాగే అద్భుతమైనటువంటి చిహ్నాలతో పుట్టాడు. ఆయన చేతుల యందు అరికాళ్ల యందు కూడా ధ్వజ చిహ్నాలు, వజ్ర చిహ్నాలు, పద్మ చిహ్నాలు, ఇట్లా అద్భుతమైనటువంటి సాముద్రిక చిహ్నాలు కూడా ఆయన చేతుల్లో ఉండి ఆయన పుట్టాడు. ఈ సమయానికి రాక్షస స్త్రీల యొక్క గర్భస్థ పిండాలు ఉనికిపోయేటండి. రాక్షసులు కాదు, రాక్షస స్త్రీల గర్భాల్లో ఉన్నటువంటి పిండాలు కూడా, అంటే మనకి మూడిందిరా అని చెప్పి ఆ గర్భస్థ పిండాలకు కూడా తెలిసింది. రాక్షసుల కిరీటాల్లో ఉన్నటువంటి మణులు అకారణంగా నేలవాలేట. అవన్నీ కూడా వాళ్ళకి అశుభ సూచకాలు, దేవతలకు శుభ సూచకాలు జరిగాయి. ఆ విధంగా ఆంజనేయ స్వామి యొక్క జననం జరిగింది. ఈ జననం విషయంలో కూడా ఇందాక మనం చెప్పుకున్నట్టుగా కల్పాంతర భేదాలు వాటిని గురించి చెప్పుకున్నట్టుగానే, కార్తీక మాసంలో స్వాతి నక్షత్రంలో బహుళ చతుర్దశి నాడు ఆంజనేయ స్వామి పుట్టినట్టుగా కొన్ని గ్రంథాలలో ఉన్నది, తంత్రసారము వాటిల్లో. అలాగే చైత్రశుద్ధ పౌర్ణమి నాడు ఆంజనేయ స్వామి పుట్టినట్టుగా కొన్ని గ్రంథాలలో ఉన్నది. వీటికి కారణం ఏమిటంటే కల్పాంతర భేదాలు. తెలంగాణ వాళ్ళంతా కూడా చైత్ర పౌర్ణమి నాడు హనుమ జయంతి చేస్తూ ఉంటారు. మీరు టీవీల్లో చూసి ఉంటారు, మనం జయంతి జరుపుకోవటానికి నెల రోజుల క్రితమే చాలా ఆర్భాటంగా అక్కడ హనుమ జయంతి జరిగింది. తర్వాత హనుమ జయంతి అనేటప్పటికి చాలామందికి దీని గురించి సందేహం, ఏది ప్రమాణము అని చెప్పి. ఏది ప్రమాణము అనుకున్నప్పుడు కలవు పారాశర స్మృతి అని చెప్పి విని ఉంటారు. ఈ కలియుగానికి పారాశరమే ప్రమాణం అండి. పరాశర స్మృతి ఎలా ప్రమాణమో పరాశర సంహిత కూడా అలా ప్రమాణం. కాబట్టి ఆంజనేయ జన్మ విషయంలో మనకి ప్రబల ప్రమాణం ఏమిటంటే పరాశరుల వారు చెప్పినటువంటి వైశాఖ బహుళ దశమే. తెలియకపోవటం వల్ల ఆచరించవచ్చు కొందరు, క్రమంగా తెలంగాణ వాళ్ళు కూడా క్రమంగా తెలుసుకుని హైదరాబాదులో చాలా చోట్ల వైశాఖ బహుళ దశమే హనుమ జయంతి చేస్తున్నారు. కొందరు సమన్వయంగా భక్తులు అడుగుతూ ఉంటారు కాబట్టి ఆ రోజు ఈ రోజు రెండు రోజులు కూడా జరుపుతూ ఉన్నారు. క్రమంగా మిగతా వాళ్ళు కూడా అందరూ జరుపుతారు. ఇప్పుడు కళ్యాణ విషయంలో మొట్టమొదట ఎవ్వరూ చేసేవాళ్ళు కాదు, క్రమంగా తెలిసాక అన్ని దేవాలయాల్లో కూడా ఏర్పడుతున్నాయి. ఒకప్పుడు ఉష్ట్రవాహనం ఏ దేవాలయంలో ఉండేది కాదు ఆంజనేయ స్వామికి ఎదురుగా. ఇప్పుడు చాలా ఆంజనేయ స్వామి దేవాలయాల్లో ఆంజనేయ స్వామి యొక్క వాహనం ఒంటె అండి, ఒంటె వాహనాన్ని ప్రతిష్ట చేస్తున్నారు. అలా జరుగుతున్నాయి. క్రమంగా విషయాలు తెలిస్తే కానీ సమాజం స్వీకరించదు. అందువల్ల కల్పాంతర భేదం వల్ల అలా జననంలో తేడాలు ఉన్నాయి తప్పితే ఆయన వైశాఖ బహుళ దశమి నాడే పుట్టాడు. దీనికి మనకి ఈ భగవత్ సంబంధమైనటువంటి పర్వదినాల గురించి వైదిక ప్రమాణం ఒకటి ఉన్నదండి. ప్రాతర్యావాణ ప్రథమాయ జధ్వం అని చెప్పి ఋగ్వేదంలో ఒక మంత్రం ఉన్నది. ఆ మంత్రం ఏం తెలియజేస్తుందంటే ఏ దేవతా నక్షత్రముల ఉదయం జరుగుతుందో ఆ రోజు ఆ దేవతకు సంబంధించినటువంటి పర్వదినము అని చెప్పి ఆ మంత్రం చెబుతుంది. ఇప్పుడు మనము వినాయక చవితి జరుపుతున్నాం, భాద్రపద శుద్ధ చవితి. ఎందుకు జరుపుతున్నాము అంటే ఆయన పుట్టినరోజుని కాదు, ఆయనకి ఏదో పదవి ఇచ్చినటువంటి రోజు అని కాదు. యథార్థంగా దానికి ఖగోళ ప్రమాణం ఉన్నది. హస్తానక్షత్రలో ఉదయం జరుగుతుంది. అప్పుడు హస్తానక్షత్ర ఉదయం జరుగుతుంది. హస్త అంటే తుండము, హస్తము అంటే హస్తి అంటే ఏనుగు. హస్తానక్షత్రానికి అధిదేవత గణపతి. గణపతి నక్షత్ర ఉదయం జరుగుతుంది కాబట్టి అవాళ గణపతి పూజ చేయాలి కాబట్టి వినాయక చవితి చేస్తున్నాం. అలా ఏ దేవతకైనా సరే ఆ నక్షత్రోదయమే ప్రమాణం. మనం ఖగోళాన్ని గురించి తెలుసుకోలేము కాబట్టి పుస్తకాల్లో రాసిన ప్రకారం చేస్తూ ఉంటాం, కానీ అసలు పండుగలు ఏర్పడినటువంటి పద్ధతి అది. అలా చూసినప్పుడు ఆంజనేయ స్వామి యొక్క నక్షత్రము అధిష్టాన నక్షత్రం, స్వాతి నక్షత్రం. ఈ స్వాతి నక్షత్రంలో సూర్యుడు ఉండగా దానికి సమానమైనటువంటి పురాభద్ర ప్రాంతంలో నక్షత్ర ఉదయం జరిగేది. అంటే అటు తిరిగి సూర్యుడు ఇటు వచ్చేటప్పటి కదా నక్షత్ర దర్శనం జరిగేది. హనుమద్ వ్రతం వస్తుంది మార్గశిర శుద్ధ త్రయోదశికి. అట్లాగే మళ్ళీ ఇటు తిరిగేటప్పటికి పూర్వభాద్రలో ఉండగా స్వాతి నక్షత్ర ఉదయం జరుగుతుంది. అది హనుమ జయంతి పర్వదినం అవుతుంది. ఖచ్చితంగా ఇవి రెండూ కూడా మార్గశిర శుద్ధ త్రయోదశి, హనుమద్ వ్రతం, వైశాఖ బహుళ దశమి, హనుమ జయంతి. పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి, అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆర్ద్ర, పునరుసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి. ఈ పూర్వభాద్ర నుంచి స్వాతి నక్షత్రానికి మనం పరిగణన చేసుకుంటే ఆ నక్షత్రాన్ని నుంచి ఈ నక్షత్రాన్ని తిరిగేటప్పటికి మనకి పగటి వేళలకి రాత్రి వేళలకి ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. హనుమ జయంతి వైశాఖ మాసంలో అంటే వేసవి కాలంలో వస్తుంది, అంటే పగటి పొద్దు ఎక్కువ. అందువల్ల ఆ నక్షత్రముల యొక్క తేడా మనం చక్కగా గమనిస్తే ఖచ్చితంగా ప్రాతరయావాణ ప్రథమాయజధ్వం అనేటటువంటి ఋగ్వేద మంత్రానికి అనుకూలంగా వైశాఖ బహుళ దశమే హనుమత్ జయంతి అని చెప్పి నిరూపితమవుతుంది. అందువల్ల అదే ప్రమాణమైనటువంటిది అని మనం గ్రహించాలి, ఎవరికైనా సరే చెప్పాలి. ఇది హనుమత్ జనన సమయాన్ని గురించి. అట్లాగే హనుమత్ జనన స్థలం కూడా తిరుపతి కొండ, ఆంజనేయస్వామి జననము ఏడు కొండలలో, ఆంజనేయస్వామి పుట్టడం వల్లనే దానికి అంజనాద్రి అని పేరు వచ్చింది. మతంగ మహాముని చెప్పాడు బ్రహ్మాండ పురాణంలో స్పష్టంగా చెప్పబడ్డది, అంజనే త్వం హి శేషాద్రవు తపస్తత్వా సుదారుణం పుత్రం సూతవతీయస్మాత్ లోకత్రయ హితాయవై. ఆయనే చెప్పి పంపించాడు అక్కడికి. చెప్పాక తర్వాత ఆయనే చెప్పాడు, అమ్మా త్వం హి శేషాద్రవు, శేషాద్రి యందు తపస్తత్వ తపస్సు చేసి పుత్రం సూతవతి, పుత్రుణ్ణి కన్నావు కాబట్టి, లోకహితార్థం ఇక్కడ పుత్రుణ్ణి కన్నావు కాబట్టి, అంజనే నామతస్తవ, నీ యొక్క పేరుతో అంజనాచల ఇచ్చేవ నాత్ర కార్య విచారణ, అంజనాచలము అని పేరు వస్తుంది, దీంట్లో విచారించవలసినటువంటి పని లేదు అని చెప్పి మతంగ మహాముని స్పష్టంగా చెప్పాడు. ఇదే పరాశర సంహితలో కూడా కనపడుతుంది. వెంకటాచల మహాత్మ్యం, ఆ వెంకటాచల మహాత్మ్యంలో ఈ పార్వతీ పరమేశ్వరులు విహరించడం ఇదంతా కూడా కనపడుతుందండి. యథార్థంగా ఆ ప్రాంతం అంతా కూడా వానర జాతిది, తిరుపతి కొండ వానరులది. ఈ కరెంట్ వచ్చాక మరి జనాలు పెరిగాక వానర జాతి అక్కడక్కడ చాలా నష్టపోయింది, కానీ ఆంజనేయస్వామి జన్మస్థలంలో మాత్రం ఇప్పటికి కూడా వానర జాతి చాలా విపరీతంగా ఉంటుందండి. అసలు బాలాజీ క్షేత్రంగా మనం భావిస్తున్నా అది బాలాంజి క్షేత్రంగానే మొదటి నుంచి భావింపబడుతూ ఉన్నది. ఎందువల్లంటే తిరుపతి వెళ్ళొచ్చిన వాళ్ళు ఎవరైనా వెంకటేశ్వర స్వామి లీలలు చెప్పేవాళ్ళు కాదు, ఆంజనేయస్వామి లీలలే చెప్పేవాళ్ళు. లడ్డు కొనుక్కుని అక్కడ పక్కన పెట్టుకున్నామండి, చటుకుని ఎత్తుకుపోయింది. గుడ్డలు ఆరేసుకున్నామండి, ఆరేసిన గుడ్డలు కాస్త ఎత్తుకుపోయింది. ఎవరు ఇవన్నీ ఎవరి లీలలు? వానరేశ్వరుడు ఆంజనేయస్వామి లీలలే, అవే చెప్పుకునేవాళ్ళు తిరుపతి వెళ్ళొచ్చిన వాళ్ళు. వెనక అచ్చగా కోతుల వ్యవహారాలే చెప్పేవాళ్ళు తిరుపతి నుంచి వచ్చి. అందువల్ల అది ఆ వానర జాతికి నిలయమైనటువంటి ప్రదేశము. అక్కడే ఆంజనేయస్వామి యొక్క జననం జరిగింది. ఎక్కడ స్వామి జననం జరిగిందో అక్కడ అనంతర కాలంలో జాబాలి మహర్షి తపస్సు చేశాడండి. తపస్సు చేస్తే ఆంజనేయస్వామి స్వయం వ్యక్తమూర్తిగా అక్కడ వెలిశాడు. అందువల్ల దాన్నే జాబాలి అని, జపాలి అని అంటూ ఉంటారు. జాబాలి తీర్థం ఉన్నది అక్కడ. మనం ఆంజనేయస్వామి జన్మస్థలము అంటే అక్కడ చెప్పరు బస్సుల వాళ్ళు. పాపనాశం వెళ్ళేటటువంటి బస్సు ఎక్కి జాబాలి ఆపండి అంటే అక్కడ ఆపుతారు. అక్కడి నుంచి కొద్దిగా లోపలికి వెళితే ఆ స్వామి యొక్క జనన స్థలం మనం దర్శనం చేయొచ్చు. అక్కడ స్వయం వ్యక్తమూర్తిగా ఆంజనేయస్వామి స్వయంగా వెలిసినటువంటి స్వామి అక్కడ. మొట్టమొదటి నేను ఈ ప్రయత్నం చేసే రోజుల్లో, ఆ జన్మస్థలాన్ని గురించి ప్రయత్నం చేసే రోజుల్లో 70 ప్రాంతాల్లో అసలు వెళ్ళటం కూడా చాలా భయంకరంగా ఉండేదండి. అసలు జనసంచారం ఉండేది కాదు, దేవాలయం కూడా చాలా శిథిలమై ఉండేది. మొత్తానికి ఆ స్వామి కోసమని ప్రయత్నం చేస్తున్న కాలం కాబట్టి వెళ్ళటం జరిగింది. తర్వాత చాలా మాటలు ఈ టీటీడీ వాళ్ళకి, ఎండోమెంట్ వాళ్ళకి నేను కాగితాలు పెట్టడము, చివరికి వినాయకరావు గారి సమయంలో, ఆయన ఈవోగా ఉన్న సమయంలో 3 లక్షలు శాంక్షన్ చేసి దాన్ని డెవలప్ చేశారండి ఆంజనేయస్వామి యొక్క దేవాలయాన్ని. ఇప్పుడు ఆలయం తర్వాత బాగుపడ్డది. ఆ తర్వాత ఇంకా కొంతకాలానికి మెట్లు కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడు చాలా సౌకర్యం ఉన్నది, వెనక కంటే ఇప్పుడు చాలా సౌకర్యం ఉన్నది. కానీ ఇప్పటికి కూడా భక్తులకి చాలా అవసరం ఉన్నది. హనుమత్ దీక్ష అనేటటువంటి గ్రంథం నేను రాశాను, చూసి ఉంటారు నిన్న. ఈ హనుమత్ దీక్ష గ్రంథంలో హనుమత్ దీక్షా విరమణ హనుమత్ జన్మస్థలంలో జరగాలి అని చెప్పి నేను స్పష్టంగా వ్రాయటం వల్ల ఈ హనుమత్ దీక్ష తీసుకున్నటువంటి వాళ్ళంతా కూడా అక్కడికి వెళుతున్నారు. హనుమత్ జయంతికి వేలాది మంది హనుమత్ దీక్షాపరులు అక్కడ దీక్షా విరమణ చేస్తారండి. అక్కడి నుంచి బస్సులతో వచ్చి మా క్షేత్రం ఒంగోలు కూడా దర్శనం చేసుకుని వస్తూ ఉంటారు నా గ్రంథాలని చదివినటువంటి వాళ్ళు. వాళ్ళు అట్లా ఈ హనుమత్ దీక్షాధారుల వల్ల కూడా హనుమత్ జన్మస్థలం ఇప్పుడిప్పుడు ప్రచారంలోకి వస్తుంది. వెళ్ళినటువంటి వాళ్ళు స్వామి దర్శనం తెలిసిన వాళ్ళు తప్పకుండా ఆంజనేయస్వామి జన్మస్థలంలో స్వామి దర్శనం చేసి వస్తారు. అలాగే అవకాశం ఉన్నప్పుడు మీరు కూడా దర్శనం చేసి రండి, ఆ స్వామి యొక్క జన్మస్థలం కాబట్టి. ఇప్పుడు అయోధ్య ఉన్నదండి రామజన్మభూమి, ఆ రామజన్మభూమి వివాదగ్రస్తంగా ఉన్నది, అనేక రకాల సమస్యలు రాజకీయాలు ఉన్నాయి. మరి ఈ హనుమత్ జన్మస్థలానికి ఎటువంటి రాజకీయాలు సమస్యలు లేవు కదా, దాన్ని హాయిగా డెవలప్ చేయొచ్చు కదా, కానీ చేయటం లేదు. దానికోసమని హనుమత్ జన్మస్థల ఉద్యమం ఒకటి కూడా నేను స్వీకరించి దానికోసం కొన్ని కరపత్రాలు వేయించాను, సంతక సేకరణ చేస్తున్నా, కొన్ని లక్షల మంది సంతకాలు చేయించి నేను మర్చిపోయా ఇక్కడికి తీసుకురావటం. ఆ సంతకాల పత్రాలన్నీ వాళ్ళ ముందు పెట్టాయా, ఇంతమంది హనుమద్భక్తులు ఆయన యొక్క జన్మస్థలాన్ని బాగు చేయాలని కోరుతున్నారు, వెళ్ళినటువంటి వాళ్ళకి స్నాన వస్తు లేదు, ఆడవాళ్ళు పెడితే కాస్త మరుగు ప్రదేశాలు ఏమీ లేవు అని చెప్పి వాళ్ళకి తెలియజేద్దామని. అక్కడ అనేక రకాల సమస్యలు ఉన్నాయండి. నేను మొట్టమొదటి వెళ్ళిన రోజుల్లో ఇది హనుమత్ జన్మస్థలము అంటే అక్కడ ఉన్న అర్చకులే ఒప్పుకునేవాళ్ళు కాదు, అక్కడ మరాఠీ వాళ్ళు అర్చకులుగా ఉన్నారు. అది హాథీరామ్జీ మఠకు సంబంధించినటువంటి స్థలంగా చెబుతారు. వాళ్ళకి ఏంటంటే భయము, ఇది హనుమత్ జన్మస్థలంగా ప్రఖ్యాతమైపోతే మన చేతుల్లో చెల్లిపోతుందేమో అని భయం. ఇది చూడండి ఎంత దారుణం. అందుకోసం వాళ్ళు దీన్ని హనుమత్ జన్మస్థలము అని ఒప్పుకోరు. నేను వాదించాను వాళ్ళతో, హనుమాన్ కా జన్మస్థల అని అంటారు వాళ్ళు. కహాయ్ అని అంటే ఉదరు ఉదరు, ఎక్కడ ఉదరు, చెప్పమంటే చెప్పలేరు వాళ్ళు, ఏ ప్రమాణాలు లేవు వాళ్ళకి. ఒక మాట, అయోధ్య వెళ్ళినప్పుడు ఒక సాధువుతో దీని మీద వాదన జరిగిందండి. ఆ సాధువు అనేది జార్ఖండ్ నుంచి వచ్చాడు ఆయన. హనుమత్ జన్మస్థలం జార్ఖండ్లో ఉన్నది, అక్కడ అంజనాద్రి ఉన్నది, అక్కడ పుట్టాడు ఆంజనేయ స్వామి అని చెప్పి వాదించాడు. తర్వాత నేను ఇంటికి వచ్చాక ఆయనకి ప్రమాణాలన్నీ పంపించాను, పురాణ ప్రమాణాలన్నీ. అదంతా నేను రాసి చూసి చాలా ఆయన సంతోషించి జార్ఖండ్ పత్రికలోనే మొత్తం దాన్ని యాజిటీజ్గా తిరుపతిలోనే హనుమత్ జన్మస్థలం అని చెప్పి ఆయన హిందీలో వేయించేసాడు. అండ్ వేయించి ఆ కాపీ కూడా నాకు పంపించాడు. ఎందుకంటే ఆయన సత్యసంధుడు కాబట్టి, సాధువు కాబట్టి యథార్థాన్ని ఒప్పుకున్నాడు. ఒక మాట, ఎవరో ఒక వ్యాసంలో శ్రీశైలం హనుమత్ జన్మస్థలం అని రాశారు, ఇష్టం వచ్చినట్టుగా వ్రాస్తూ ఉంటారు తెలిసి తెలియకుండా. చాలామంది హంపి ప్రాంతం కిష్కింద హనుమత్ జన్మస్థలంగా తలుస్తూ ఉంటారు. కిష్కింద హనుమత్ జన్మస్థలం కాదు, హనుమంతుడు ఉద్యోగం కోసమని వెళ్ళాడు. ఆయన జన్మస్థలం మాత్రం అంజనాద్రే, అందులో సందేహం లేదు. కాబట్టి ఆయన యొక్క జన్మస్థలాల్ని దర్శించుకుని చరితార్థం అవుదాము అని చెప్పి మీకు కూడా నేను మనవి చేస్తున్నాను. ఈ మాట అవకాశం ఉన్నప్పుడు ఆ పత్రాలు కూడా మీకు నేను ఇస్తాను, సంతకాలు చేదురుగాన్రి. ఎవరిన అవకాశం ఉన్నటువంటి వాళ్ళు నెట్లో jayhanumanji.com అని ఉన్నది, ఆ jayhanumanji.com చాలా హనుమంతుడికి సంబంధించిన విశేషాలు ఉన్నాయి. దానిలో ఈ పత్రం కూడా ఇవ్వటం జరిగింది. ఒక హనుమద్భక్తుడు ఆ jayhanumanji.com నా విషయాలన్నీ, నా గ్రంథాలన్నీ విషయాలని తీసుకురావటం, బయటికి తీసుకురావాలి, విదేశాలకు కూడా అందాలి ఈ సమాచారం అనేటటువంటి లక్ష్యంతో ఆయన తయారు చేశాడు హైదరాబాద్లో. దానిలో ఈ పత్రం కూడా ఉంచడం జరిగింది. కాబట్టి ఆంజనేయ స్వామి యొక్క జన్మస్థలము అంజనాద్రి, ఆయన పుట్టినటువంటి సమయము వైశాఖ బహుళ దశమి, వీటిలో సందేహాలు లేవు. అలా ఆంజనేయ స్వామి పుట్టాక 5వ రోజు అమావాస్య వచ్చిందండి. బహుళ దశమి అంటే 5వ రోజు అమావాస్య వస్తుంది కదా, అప్పటికే ఆయన పుట్టుకతోనే సర్వశక్తి సమపేతుడు. 5వ రోజు నాటికి ఆయనకి ఆకలి అయింది. ఆంజనేయ స్వామికి ఆయన అన్నిటికీ అతీతుడు. ఆయనకి ఆకలి ఏమిటి అంటే, నిన్ననో మొన్ననో చెప్పాను, ఆయన జీవితంలో ఆయనకి 3 మాటలు ఆకలి అయ్యాయి, 3 అద్భుతాలే. ఇప్పుడు మొదటి ఆకలి ఆయన పుట్టిన 5వ రోజు అయిందన్నమాట. తల్లిని అడిగాడు, ఆయన నేను ఏవైనా ఫలాలు తీసుకొస్తాను, ఏవైనా నీకు లభ్యమైతే స్వీకరించు అని చెప్పి ఆమె పండ్ల కోసం వెళ్ళింది. అప్పుడే ఉదయిస్తున్నాడు సూర్యుడు, ఆ ఉదయించేటటువంటి సూర్యుడిని చూశాడు. చూసి ఒక ఫలము అనేటటువంటి భ్రాంతితో, అంటే ఆయనకి సూర్యభగవానుడు ఫలంగా అనిపించాడు అంటే ఆయన స్థాయి ఏమిటో ఆలోచించుకోవాలి మనం. ఆ ఫలభ్రాంతితో అమాంతం సూర్యుడి మీదకి పరిగెత్తాయండి. వెళ్ళి దాన్ని కబళించబోయాడు. ఆయన ఎంత కావాలనుకుంటే అంత కాగలడు, సూర్యమండలాన్ని కూడా కబళించగలిగినంత వాడు కాగలడు. ఎందువల్లంటే, ఇప్పుడు మనకి సూర్యమండలం చాలా పెద్దదిగా మనం అనుకుంటున్నాం, కానీ వేదంలో ఒక మాట చెప్పబడ్డదండి, సూర్యుని కంటే ఇంద్రుడు చాలా కొన్ని వేల రెట్ల గొప్పవాడు అని చెప్పింది వేదంలో. ఆ వాక్యం అది, సూర్యుడి కంటే ఇంద్రుడు చాలా వేలరెట్ల గొప్పవాడు అని. అంటే మామూలుగా అనుకునేటటువంటి దానికి సూర్యుడి కంటే ఇంద్రుడు అంత గొప్పవాడా, ఆయన ఏదో గొప్ప మహత్తు శక్తి గలవాడా అని అనుకుంటాం మనం. కానీ దానిలో పరమార్థం ఏమిటంటే, ఇంద్రుడు అంటే జ్యేష్ఠ నక్షత్రం, జ్యేష్ఠ నక్షత్రం ఇంద్రోదేవత, ఇంద్రుడు జ్యేష్ఠ నక్షత్రానికి అధిదేవత. ఈ జ్యేష్ఠ నక్షత్రము సూర్యుని కంటే కొన్ని వేల రెట్ల పెద్దదండి. దాన్ని సూచించటం కోసమని సూర్యుడి కంటే ఇంద్రుడు కొన్ని వేల రెట్లు గొప్పవాడు అని చెప్పి చెప్పడంలో ఉద్దేశం. జ్యేష్ఠ నక్షత్రం మనకి ఆకాశంలో చూడొచ్చు, నేను చూపిస్తా ఆ సమయాల్లో ఆ నక్షత్రాలు ఎవరన్నా చూడాలని కోరుకున్న వాళ్ళు కలిస్తే. ఆ జ్యేష్ఠ నక్షత్రం మనకి మిణుకు మిణుకు అంటూ కనపడుతుంది, ఇంతగా ఇంతే ఎర్రగా, కాస్త మిగతా నక్షత్రాల కంటే బ్రైట్ఫుల్గానే కనపడుతుంది జ్యేష్ఠ నక్షత్రము. ఎంతైనా ఇంత కనపడుతుంది, సూర్యబింబం ఎంత కనపడుతుంది మనకి, మరి ఈ సూర్యుడికి అన్ని వేల రెట్ల పెద్దది అంటే అర్థం ఏమిటంటే జ్యేష్ఠ నక్షత్రము సూర్యగోళం కంటే అంత ఎత్తున్నదనమాట, అంత దూరంలో ఉన్నదనమాట. దూరం వెళ్ళిన కొద్దీ అవి మనకి చాలా సూక్ష్మంగా కనపడుతూ ఉంటాయి. చాలా విచిత్రమైనది ఖగోళ పరిజ్ఞానం, మనం చాలా ఆశ్చర్యం వేస్తుంది. కాబట్టి అలా ఆయన ఎంతైనా కాగలిగినటువంటి వాడు, సూర్యగోళాన్ని అమాంతం పట్టుకోవటం ఆయనకి అసాధ్యమేం కాదు ఆంజనేయ స్వామికి. ఎందువల్లంటే సకల దేవాత్మక శక్తి ఆయన. మొట్టమొదటి రోజు చెప్పాను, ఆంజనేయ పూజితశ్చేత్ పూజితా సర్వదేవత. ఆంజనేయ స్వామి పూజ చేస్తే సకల దేవతల్ని పూజించినట్లే అంటే ఊరికిని అతిశయోక్తి చెప్పిన మాట కాదు. ఆయన వెనకాల ఉన్న శక్తి ఏమిటి? సకల దేవతా శక్తి పుణ్యం ఆయన. కాబట్టి దాన్ని బట్టి మనము ఆ వాక్యాన్ని యథార్థంగా తలచచ్చు. అటువంటి ఇన్ని దేవతల శక్తి కలిగినటువంటి వాడు ఒక దేవతను పట్టుకోవటం అసాధ్యమేం కాదు ఆయన. అలా పట్టుకోవటానికి వెళ్ళి ఆయన్ని పట్టుకునే సమయానికి రాహువు వచ్చాడు. అవాళ రాహుగ్రహణం జరగాలండి, రాహుగ్రస్త సూర్యోపరాగం అంటారు. రాహు వచ్చాడు సూర్యుని పట్టుకుందామని చెప్పి. రాహు వచ్చేటప్పటికి ఈ వానరుడు పట్టుకుంటున్నాడు. రాహుకి ఆశ్చర్యం వేసింది, ఎవడరా వానర బాలుడా అని వెళ్ళబోయేటప్పటికి అమాంతం రాహుకేసి తిరిగాడు. రాహుకి భయం వేసింది, ఓ దేవుడు ఎవరు భయంకరంగా ఉందని చెప్పి పరిగెత్తాడు. అక్కడి నుంచి పరిగెత్తుకు వెళ్ళి ఇంద్రుడి దగ్గరికి వెళ్ళాడు. ఈ వ్యవహారాలన్నీ సక్రమంగా నడపాల్సినటువంటి ఆయన దేవరాజు కదా, ఆయన బాధ్యత. కాబట్టి రాజుగారికి రిపోర్ట్ చేశాడు, అయ్యా ఇవాళ నేను సూర్యుని పట్టుకోవాలి, గ్రహణం అది జరగవలసి ఉండగా ఎవడో ఒక వానర బాలుడు పట్టుకుంటున్నాడు, దాని సంగతి ఏదో నువ్వు చూడవలసింది అని అన్నాడు. అనేటప్పటికీ ఇంద్రుడు వెళ్ళాడు, వెళ్ళి వజ్రాయుధం తీసుకుని వెళ్ళి ఒరే వానర బాలుడా అని అనేటప్పటికీ ఇంద్రుడికేసి తిరిగాడు. ఆ తెల్లగా ఐరావతం మీద ఉన్నాడు ఆయన, ఆ తెల్లని ఐరావతాన్ని ఏ తెల్లటి పండు అనుకున్నాడు ఐరావతం మీదకి రాబోయాడు. వెంటనే వజ్రాయుధంతో కొట్టాడు దేవేంద్రుడు. ఆ వజ్రాయుధాన్ని కూడా హనుమంతుడు ఏమాత్రం లెక్క చేయలేదండి, అది తోకతో ఒక నెట్టు నెట్టాడు. ఆ వజ్రాయుధం కూడా ఆయన ఏమీ చేయలేకపోయింది. అప్పుడు బ్రహ్మదేవుడు, ఇది చాలా విపత్కరమైనటువంటి పరిస్థితి వచ్చేటట్టున్నది, దేవేంద్రుడు వజ్రాయుధం కూడా ఆయన ముందు పనిచేయలేదు అంటే, అప్పుడు బ్రహ్మదేవుడు వచ్చి సత్క్రియా నప్రవర్తంతే, నాయనా ఆంజనేయ అంజన కుమారుడు కాబట్టి ఆంజనేయుడు, ఆయనకు అనేక నామాలున్నాయండి, శంకర సువనుడు, శంకరసుతుడు, శంకర సుమన కేసరీనందన, శంకరసుతుడు ఎందువల్లంటే ఈశ్వరాంశ సంభూతుడు కాబట్టి, పార్వతీ నందనుడు అని కూడా ఆయన అనొచ్చు ఎందువల్లంటే పార్వతి గర్భం నుంచి వచ్చాడు కాబట్టి, అగ్ని సంభవుడు అని కూడా ఆయనకి పేరు ఎందువల్ల ఈ మహాతేజస్సు అగ్ని నుంచి కూడా సంక్రమించింది కదా, వాయుసుతుడు అది మనకి తెలిసినదే, కేసరి నందనుడు కేసరి యొక్క కుమారుడు, అంజన కుమారుడు కాబట్టి ఆంజనేయుడు, ఇన్ని రకాల పేర్లున్న ఆయన పుట్టుకని బట్టే ఇన్ని రకాల పేర్లు వచ్చాయి ఆయనకి. ఆంజనేయ సత్క్రియానప్రవర్తంతే, నాయన నువ్వు ఈ సూర్యుని పట్టుకోవటం వల్ల సత్క్రియలన్నీ కూడా ఇబ్బంది పడుతున్నాయి, చజ సూర్యం నువ్వు సూర్యుడిని వదిలిపెట్టవలసింది అని చెప్పి బ్రహ్మదేవుడు ఆంజనేయుడిని ఆదేశించాడు. అప్పుడు సూర్యభగవాన్ని వదిలిపెట్టాయండి. ఎప్పుడైతే బ్రహ్మదేవుని వాక్కు విని వదిలిపెట్టి ఈ ఏమరుపాటులో ఉన్నాడో అప్పుడు మళ్ళీ వజ్రాయుధం వేశాడు. ఇంత క్రితం నా వజ్రాయుధాన్ని లెక్క చేయలేదు అనేటటువంటి కోపంతో ఇంద్రుడు వజ్రాయుధాన్ని మళ్ళీ ప్రయోగించాడు ఆంజనేయుని మీద. అది వెళ్ళి ఆంజనేయ స్వామి యొక్క హనువుకి అంటే దవడకి తగిలింది. ఆ దెబ్బకి ఆయన కింద పడిపోయాడు. చజసూర్యం అనటం వల్ల వదిలాడు ఆయన, అంతేగాని ఇంద్రుడు వజ్రాయుధం వల్ల వదలలేదు, బ్రహ్మదేవుని వాక్కు కోసం వదిలాడు. ఇక్కడ ఈ గ్రహణ బ్రహ్మదేవుడు చెప్పినది ఏమిటంటే సత్క్రియాన ప్రవర్తంతే, గ్రహణ సమయంలో ఆచరించవలసినటువంటి సత్క్రియలు ఉన్నాయండి. ఆ గ్రహణం సక్రమంగా జరగకపోతే ఈ సత్క్రియలు ఆచరించడం జరగదు. మహర్షులు అయినటువంటి వాళ్ళు వాళ్ళందరూ కూడా స్నానాలు చేయాలి, గ్రహణ స్నానాలు చేయాలి, అర్ఘ్యప్రదానాలు ఇచ్చుకోవాలి, అట్లాగే అనుష్ఠానాలు చేయాలి. గ్రహణ సమయంలో ఎవరికి ఏ మంత్రం ఉంటే ఆ మంత్రం అనుష్ఠానం చేసి తీరాలండి. ఎవరు ఏ మంత్రం తీసుకున్నా ఆ గ్రహణ సమయంలో మంత్రం అనుష్ఠానం చేయకపోతే ఆ మంత్రానికి అశుచి సోకుతుంది, దాని మంత్రసిద్ధికి భంగకరం అవుతుంది. అందువల్ల తప్పకుండా గ్రహణ సమయంలో అనుష్ఠానం చేస్తే ఈ మంత్రసిద్ధికి ఇది హేతువు కూడా. కాబట్టి అనుష్ఠాతలైన వాళ్ళు ఏం చేయాలంటే అనుష్ఠానం లేని వాళ్ళు కనీసం గాయత్రి ఉన్నవాళ్ళు గాయత్రి అయినా చేయాలి, లేదు ఇంకేదైనా నిష్ఠగా చేసేది మంత్రసమంగా స్వీకరించి చేసేది ఉంటే ఆ సమయంలో అది చేసుకోవాలండి. మంత్రసమంగా మంత్రాలు అన్నీ కూడా ఆ సమయంలో ఏకరువు పెట్టాలి. గ్రహణం కొద్ది సమయమే ఉంటే కనీసం 10 సార్లు అయినా అన్నీ ఏకరువు పెట్టుకోవటం. ఎక్కువ సమయం ఉందనుకోండి సహజంగా 1.5 గంటలు 2 గంటలు కూడా ఉండే సమయం ఉంటుంది. అంటే గ్రహణ సమయంలో అంటే పట్టుకోంగాని పట్టు స్నానము అంటారు, గ్రహణం పట్టంగానే చేసే స్నానం పట్టు స్నానం, తర్వాత చేసే స్నానం విడుపు స్నానం. ఈ పట్టు స్నానం చేసి అక్కడి నుంచి అనుష్ఠానం చేయాలి, విడుపు స్నానం దాకా చేయాలండి. అవి మామూలు నిత్యం వాడే పట్టుబట్టలతో కాకుండా ఒకవేళ నిత్యం వాడే పట్టుబట్టతో చేసుకుంటే అది మళ్ళీ తప్పకుండా అమావాస్యకి పౌర్ణమికి తడపాలి పట్టుబట్టలు, పక్షం వినియోగించుకోవాలి, పక్షాంతంలో పట్టుబట్టలు తడపాలండి, అప్పుడే శుద్ధి. కాబట్టి ఇటు ఇవి పౌర్ణమి కానీ అమావాస్య కానీ, చంద్రగ్రహణం అయితే పౌర్ణమికి వస్తుంది, సూర్యగ్రహణం అయితే అమావాస్యకు వస్తుంది, కాబట్టి వాటితో అనుష్ఠానం చేసి తడిపేసి ఆరేసుకుని తర్వాత వేరేది చేసుకోవాలి. కానీ గ్రహణంలో చేసుకున్నటువంటి దాంతోనే మళ్ళీ చేసుకోవటం అనేటటువంటిది మంచి పద్ధతి కాదు. అలా అనుష్ఠానం చేసేయాలి, గ్రహణ స్నానం తప్పకుండా చేయాలి, అనుష్ఠాతలు పట్టు స్నానం కూడా, మిగతా వాళ్ళందరూ కూడా విడుపు స్నానం తప్పకుండా చేయాలండి. మనం గ్రహణాలు అనేటప్పటికీ ఏదో రాహువు కేతువు సర్పములని సూర్యుడిని చంద్రుడిని పట్టుకుంటాయని ఇవన్నీ కూడా కొందరు వికృతంగా ఆలోచిస్తారు. ఆధునిక మేము బాగా విజ్ఞాన వంతులము అనుకున్నటువంటి వాళ్ళు విజ్ఞాన శాస్త్రానికి విరుద్ధము మన పురాణాలు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. ఇవేవి కూడా విరుద్ధం కాదండి. మన వాళ్ళు రాహువుని కేతువుని ఏమన్నారు, ఛాయాగ్రహములు అన్నారు. ఆ రాహు కేతు అంటే అవేం లేదండి, నీడలు. నీడలనేది మన వాళ్ళకి తెలియదా, ఛాయాగ్రహం అంటే ఏమిటండి, ఛాయ అంటే ఏమిటి, నీడానే. మన వాళ్ళకి తెలియని విషయం కాదు. ఆ పాములు అంటారు కదా అని, పాములు అంటారు నిజమే. 1982లోనో ఎప్పుడో ఒక పెద్ద గ్రహణం వచ్చిందండి, గుర్తుండి ఉంటుంది, పగలే చీకట్లు కమ్మాయి ఆ సమయంలో. అప్పుడు విదేశాల నుంచి వచ్చి పరిశోధకులు ఈ గ్రహణం మీద చాలా పరిశోధనలు చేశారు. పరిశోధనలు చేసి మరుసటి రోజు ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఒక వ్యాసం వాళ్ళు విడుదల చేశారండి. వాళ్ళు గమనించినటువంటి విషయాలన్నీ కూడా చాలా బ్రహ్మాండమైనటువంటి కెమెరాలు లెన్స్ అవి తీసుకొచ్చి వాళ్ళు పరిశోధన చేసి మరుసటి రోజు వాళ్ళు అద్భుతమైన విషయాలు ప్రకటించారు. ఏమని అంటే ఈ గ్రహణ సమయంలో నీడలు పాముల ఆకారంలో పడ్డాయి అని చెప్పి వాళ్ళు ప్రకటించారండి. మన వాళ్ళు రాహువుని కేతువుని సర్పములు అని చెప్పి అనటంలో ఎంత ఔచిత్యం ఉన్నదో ఆలోచించండి. వాళ్ళు ఇంత పరికరాలు, ఇంత విజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి పరికరాలతో కూర్చుంటే వాళ్ళకి అర్థమైంది ఏమిటి, పాముల రూపంలో ఉన్నాయని. మన వాళ్ళు ఆ రాహుకేతువుల్ని సర్పములుగా చెప్పింది ఏనాడు చెప్పారు, ఎప్పటి నుంచి మన వాళ్ళు చెబుతున్నారు. కాబట్టి మన ఋషుల యొక్క పరిజ్ఞానాన్ని మనము నమ్మాలి ముందు, తర్వాత పరిశీలిద్దాం ఆలోచిద్దాం. అవన్నీ సత్యాలు, సత్యాన్ని మనం గ్రహించడానికి ఆలస్యం పడుతుంది. గ్రహణంలో వాళ్ళు ఇంకా చెప్పారు, ఈ గ్రహణ సమయంలో వాతావరణం అంతా కూడా ఒక విధమైనటువంటి బ్యాక్టీరియా వ్యాపించింది అని చెప్పి చెప్పారు. అంతేకాదు ఆ బ్యాక్టీరియా ఒక విధమైనటువంటి గడ్డి దగ్గరికి చేరలేదు అన్నారు వాళ్ళు. ఒక విధమైన గడ్డి అని వాళ్ళు రాసింది, ఎందుకంటే వాళ్ళకి దాని విషయం తెలియదు. ఏమిటది? దర్భ. మనం గ్రహణ సమయంలో ఏం చేస్తామండి? పదార్థాల్లో దర్భ వేస్తాం. మిడిమిడి జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు పిల్లలు అంటూ ఉంటారు, పచ్చట్లో అన్నంలో కలుపుకున్నప్పుడు పచ్చట్లో ఉన్న దర్భ పళ్ళు వచ్చిందనుకోండి, చీ దర్భ పళ్ళు వేసారి గొంతులో ఇరుక్కుంటే ఎంత ప్రమాదం, ఎంత అనారోగ్యం ఇది అది అని చెప్పి వాళ్ళకి తెలియదు. మనం చెప్పాలి, కానీ మనకి తెలియదు కదా. ఆ ఏదో పెద్దవాళ్ళు చెప్పారా వేశాను పొరపాటే అనుకో అంటుంది ఈమె. వాడి మాటను అంగీకరిస్తూ ఇహే వాడు నేను అబ్బో అనుకుంటాడు. ప్రత్యక్షే గురవస్తుత్యాహ పరోక్షే మిత్రబాంధవాహ కార్యాంతే దాసభృత్యాశ్చ నకదాచన పుత్రకాహ అని శాస్త్రం చెబుతోందండి. ప్రత్యక్షే గురవస్తుత్యాహ గురువులను ప్రత్యక్షంగా స్తుతించాలి. పరోక్షే మిత్రబాంధవాహ మిత్రుల్ని బంధువులని అయినటువంటి వాళ్ళని పరోక్షంగా స్తుతిస్తే అది నిజమైన స్తుతి అన్నారు. ప్రత్యక్షంగా స్తుతిస్తే అది చెప్పలేం, రాగానే అంటాం అబ్బో బావగారు ఎన్నాళ్ళయిందండి మిమ్మల్ని చూసి కళ్ళు కాయలు కాచిపోయాయి, మిమ్మల్ని గురించే అనుకుంటున్నాను, ఇన్నాళ్ళకి మీ దర్శన భాగ్యం నాకు అని చెప్పి అంటాడు. పక్కకి వెళ్ళంగానే వాడు అట్లా కనపడతాడు కానీ వాడు పనికి మనలే వాడండి అని మొదలు పెడతాడు. కాబట్టి అది బంధుత్వం కాదు. పరోక్షంలో స్తుతిస్తే వాడు లేనప్పుడు వాడిని వాడు పాపం అమాయకంగా ఉంటాడు కానివ్వండి, చాలా మేధావండి, వాడికి చాలా పరిజ్ఞానం ఉన్నది అని పరోక్షంలో మెచ్చుకున్నాడు అనుకోండి, అది నిజమైనటువంటి మెప్పు. ప్రత్యక్షంలో మెప్పు, బంధువుల విషయంలో మిత్రుల విషయంలో అది నిజమైన మెప్పు కాదు అన్నారు. కార్యాంతే దాసభృత్యాశ్చ పని అయిపోయాక దాసులని భృత్యులని స్తుతించాలిటండి. ఏదన్నా ఒక పని చేశాడనుకోండి, ఆఫీసులో గుమాస్తా ఏదైనా పని చేసుకొచ్చాడు, మేనేజరు బాగానే ఉంది చక్కగా చేశావు కానీ ఏదన్నా తప్పుండొచ్చు, ఇదిగో ఇలా చేస్తే ఇంకా బాగుంటుంది అని చెప్పాలి. ముందు స్తుతించాలి, బాగుందో బాగానే చేశావు. అలా కాక ఏమిటి నీ బొంద ఇదైనా చేయటం అని ఫైలు వాడి మొహాన్ని కొట్టా అనుకోండి, ఇక జన్మతో వాడు సక్రమంగా చేయడు వీలైనంత ఎగ్గొడతాడు. కాబట్టి అది అలాగే మన మన కింద ఉన్నటువంటి వాళ్ళ ఎవరి విషయంలో అయినా, అత్తగారులు కోడల విషయంలోనైనా, కొత్తగా కాపురానికి వచ్చింది ఏదో అత్తగారు వాళ్ళ మెప్పు పొందాలనే ఉంటుంది ఆమెకి, ఉప్మా చేసి పెట్టింది, కాస్త ఉప్పు ఎక్కువ వేసింది అనుకోండి పాపం అలవాటు లేకపోవటం లేదు చదువుకున్న పిల్ల, ఏంటి బొంద ఇదేనే మీ అమ్మ నేర్పింది పదార్థం ఉప్మా కూడా చెప్పి చేసి ఆడవటం చేత కాదు అని చెప్పి మొహాన విసిరింది అనుకోండి అత్తగారు, ఇక జన్మలో సక్రమంగా చేసి పెట్టదా అత్తగారి మొహాన? అదే గతి. కానీ అత్తగారు కనుక బాగా చేసావమ్మా కానీ కొద్దిగా ఉప్పు ఎక్కువైంది, ఈ మాట చేసేటప్పుడు తగ్గిస్తే అట్లాగే అత్తయ్య అంటుంది, ఈ మాట చాలా శ్రద్ధగా తగ్గించి వేస్తుంది. కాగా తిట్టిందా ఈ మాట ఖచ్చితంగా ఇంకెక్కువ వేస్తుంది, ఈ జన్మలో ఆమె చేసింది తినే పరిస్థితి రాదు. అందువల్ల కార్యాంతే దాసభృత్యాశ్చ పని అయిపోయాక దాసుల్ని భృత్యుల్ని అయినటువంటి వాళ్ళని స్తుతించాలి అన్నారు. నకదాచన పుత్రకాహ కొడుకుల్ని మాత్రం ఎప్పుడూ స్తుతించకూడదు అన్నారండి, వాళ్ళని నాశనం చేయటం అవుతుంది. అందువల్ల పుత్రుల్ని ఎప్పుడూ స్తుతించకూడదు. భారవి కథ మనకి తెలుసు కదా, తండ్రిని చంపుదాం అనుకున్నాడు, తర్వాత తెలిసి క్షమాపణ చెప్పుకున్నాడు అనుకోండి. కాబట్టి వాళ్ళ పరిస్థితి ఏమిటంటే వాడు పిల్లవాడు వస్తున్నాడు స్కూల్ నుంచి వచ్చి, ఏమిటమ్మా ఈ తులసి చెట్టు ఎందుకు, దీని బదులు ఒక తోటకూర కాడ వేసుకుంటే చక్కగా పులుసులో వస్తుంది కదా అని వాడు విమర్శిస్తే ఈమెంటోంది పక్కింటి ఆవిడ దగ్గర, పిన్ని గారు పిల్లలకి తెలుగులు పెరిగిపోతున్నాయండి, మావాడు చూడండి దీని బదులు ఒక తోటకూర కాడ వేసుకుంటే పులుసులోకి వస్తుంది కదా అంటున్నాడు అని పొగుడుతుంది, ఇంకా వాడు బాగుపడతాయండి, ఇదే రటమతం వాడికి పెరిగిపోతుంది, ప్రతిదానికి అడ్డమైన విమర్శ చేస్తాడు. ఏం సాక్షాన్ మహాలక్ష్మీ, వేదవ్యాస మహాముని చెప్పాడు, సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపిణి తులసి, దాని యొక్క విలువని మనం తెలుసుకోలేకపోతే అది మన దురదృష్టం. ఇవాళ చాలా భయంకరమైనటువంటి సమస్య వాతావరణ కాలుష్యం అండి, ఓజోన్ పొర దెబ్బతింటాం ఇవన్నీ మనం చూస్తున్నాం కదా. ఈ వాతావరణ కాలుష్యానికి ఏకైక పరిష్కారము తులసి. ప్రతి ఇంట కనుక తులసి ఉంటే అసలు వాతావరణ కాలుష్యం ఉండదండి. దురదృష్టవశాత్తు ఇతర మతాల ప్రభావము, ఈ లౌకిక ప్రపంచము, అపార్ట్మెంట్లు, ఆ అపార్ట్మెంట్లో తులసి బతకదు ఎందుకంటే సూర్యుడు పడే అవకాశం లేదు. ఇలా అనేక రకాల కారణాల వల్ల తులసి లేకుండా పోతుంది. యోజన త్రితయంజ్ఞేయం అన్నారు, మూడు యోజనాల దాకా తులసి ప్రభావం ఉంటుంది. కేవలం మన పురాణాలు చెప్పటం కాదు, మీరు పేపర్లో చూశారో లేదో, ఉత్తరప్రదేశ్లో తాజ్మహల్ ఉన్నది కదా, ఆ తాజ్మహల్ వాతావరణ కాలుష్యం వల్ల దెబ్బతింటోంది. కాబట్టి దాన్ని రక్షించుకోవటం కోసమని వాళ్ళు ఆలోచన చేసి తులసి వల్ల వాతావరణ కాలుష్యం పోతుంది, మరే మార్గం దీనికి లేదు, అందువల్ల తాజ్మహల్ చుట్టూ తులసిని నాటి దాన్ని రక్షించుకుందాము అని చెప్పి ప్రభుత్వమే నిర్ణయం తీసుకున్నది. కాబట్టి పురాణం చెప్పటం, పురాణాలు చెప్పటమే కాదు, ఆధునికులు కూడా దాన్ని అంగీకరించి తీరుతున్నారు, చాలా ప్రమాణాలు ఉన్నాయి దానికి. కాబట్టి నకదాచిన పుత్రకాహ, పుత్రుల్ని ఎప్పుడూ కూడా స్తుతించకూడదు, వాళ్ళని స్తుతిస్తే వాళ్ళు దెబ్బతింటారు. అందువల్ల ఈ గ్రహణ సమయంలో కూడా వాళ్ళు విమర్శిస్తే మనం చెప్పాలి. సైంటిస్టులు చెప్పారు ఈ వాతావరణ అంతా కలుషితమైపోతుంది, దర్భవల ఉన్న చోటకి మాత్రం అది చేరదు. ఈ మొత్తం కలుషితం అవుతుంది కాబట్టి వాతావరణం అంతా, మనం ఏం చేస్తామంటే వంట చేసిన పదార్థాలు ఏవి మిగల్చమండి, భోజనం చేయటం అంటే కడుపులో కూడా మిగలకూడదు పదార్థం. అందువల్ల మనం ఎప్పుడు భోంచేయమని చెప్తారు, గ్రహణానికి ఒక్కొక్క పూట అసలు భోజనం ఉండదు నియమం, లేకపోతే చాలా ముందే భోజనం చెయ్యాలి. అంటే ఆ వేళకి అరిగిపోవాలన్నమాట, కడుపులో ఉన్నా కూడా ఆ పదార్థాలు విషతుల్యాలవుతాయి, అనారోగ్యాలకు కారణమవుతాయి, అందుకోసమని అంత జాగ్రత్త చెప్పారు. అలాగే ఏ వండిన పదార్థాలు మిగల్చరు, అవి తర్వాత తినరు, పారేసేస్తారు. మరి వండని పదార్థాలు ఉంటాయి, పప్పులు ఉప్పులు ఈ పచ్చళ్ళు, మరి ఇవి ఎట్లాగూ ఇవి పారేసేవి కాదు కదా అంటే అందుకోసమనే దర్భలు వేస్తారు వాటిలో. ఈ దర్భల కారణంగా అక్కడ ఇది ప్రవేశించదు, అవి రక్షింపబడతాయి. ఇవన్నీ కూడా ఆరోగ్య సూత్రాలండి. సుఖార్థ సర్వభూతానాం మత సర్వా ప్రవృత్తయః సుఖంచ నవినా ధర్మ. మన ధర్మం ఏది చెప్పినా కూడా మన సుఖం కోసమని, మన ఆరోగ్యం కోసమని చెప్పింది తప్పితే మన కష్టం కోసం చెప్పలేదండి. దానిలో ఉండేటటువంటి విలువల్ని మనం తెలుసుకోలేకపోవటం వల్ల మూఢాచారాలని చెప్పి వదిలేసేస్తున్నాం. అట్లా వాళ్ళు చెప్పారు దర్భలకి, దర్భల వల్ల అట్లా ఉంటుందని. అలాగే గ్రహణం అయిపోగానే దేవాలయాలు కానీ, దేవాలయాలు అసలు మూసి ఉంచుతారు. ఎందువల్లంటే దేవాలయాలన్నీ చాలా పవిత్రంగా ఉండాలి, ఇటువంటి బ్యాక్టీరియా వ్యాపిస్తే దేవాలయాలకు వచ్చేటటువంటి వాళ్ళకి మరి అది తర్వాత కూడా ఇబ్బంది కలిగించవచ్చు, అందువల్ల మూసేస్తారు దేవాలయాలు. తలుపులు తెరిచాక మొత్తం ప్రక్షాళన చేస్తారండి. ఇల్లు కూడా కడుక్కోవాలి, గ్రహణం అయ్యాక ఇల్లు కడుక్కోవాలి, స్నానం చేయాలి, ఒళ్ళు కడుక్కోవాలి. అంటే ఏమిటంటే ఈ బ్యాక్టీరియా వల్ల మన శరీరం మీద అది వ్యాపించి ఉంటుంది, ఇల్లంతా వ్యాపించి ఉంటుంది. కాబట్టి ఇదంతా కూడా ఆరోగ్య సూత్రమే. గ్రహణాల్లో ఇన్ని రకాల జాగ్రత్తలు మనకి చెప్పారు. ఇవన్నీ అర్థం చేసుకోకుండా హేతువాదులు ఆ సమయంలో భోజనాలు పెట్టడం చూసుంటారు బహుశా ప్రదర్శనలు, గ్రహణ సమయంలో భోజనాలు పెట్టి ఆ ఏమైంది, ఎంత అజ్ఞానులండి వాళ్ళు, మేము విజ్ఞాన శాస్త్రం తెలిసిన వాళ్ళమని చెప్తారా, వాళ్ళకంటే మూఢులు అజ్ఞానులు ఉన్నారా. పిల్లలు అన్నం పెట్టేటప్పుడు తల్లులు చెబుతారు, ఆయన ఈ కూర మంచి బలం రా, ఇది తినండ్రా అంటే ఒరే బలంట్రా తిందామని చెప్పి పిల్లలు ఒకళ్ళకొకళ్ళు చెప్పుకుని ఆ కూర తింటూ ఒకడు అంటాడు, ఒరే నిజమేరా నాకు బాగా బలం వచ్చిందిరా, ఆ కూర అప్పుడే వీడికి బలం తెచ్చిందా, ఎక్కడ వెళ్ళిపోయి అంటే భ్రాంతి అది, వాడు అట్లా చెప్పు అజ్ఞానం కాబట్టి వాడు అట్లా అనుకుంటాడు. వీళ్ళు గ్రహణ సమయంలో అన్నం పెట్టి ఏమైంది తిన్నారు అంటాడు, అన్నం తింటే వెంటనే ఫలితం కనపడుతుందా, బలం కనపడ్డట్టు, ఎంత అజ్ఞానం అండి. ఆ తిన్నదాని ప్రభావం ఉంటుంది, ఎప్పుడో ఉంటుంది, ఏ దెబ్బో వస్తుంది, కానీ ఆ దెబ్బ దీనివల్ల వచ్చింది అని వాడు గ్రహించడు. ఇప్పుడు మనము తప్పు చేసినటువంటి దాని ఫలితం ఎప్పుడో అనుభవిస్తాం, ఆ అనుభవించే నాడు మనం ఈ తప్పు చేశాము కాబట్టి అనుభవిస్తున్నాం అనే జ్ఞానం ఉండదు, అందువల్ల తప్పు మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటాం. విచక్షణా జ్ఞానం ఉన్నటువంటి వాడు ఆ గుణదోషాలని తెలుసుకుని అలాంటి దోషం చేయకుండా ఉంటాడు. కాబట్టి గ్రహణాల్లో ఇంతటి విజ్ఞానం, మన పురాణ కర్తలు వేదవ్యాస మహానుభావుడు చెప్పాడు అని చెప్పి మనకు అర్థమవుతుంది సైంటిస్టులు గుర్తించడం ద్వారా. అందువల్ల మనం గ్రహణ సమయాల్లో చక్కగా ఈ నియమాలు పాటిద్దాం. ఏ సమయాల్లోనైనా ఏవి చెప్పారో అవి మనం పాటించాలండి, పాటిస్తే పూర్తి ఫలితాలని పొందుతాం. మనం దర్భలు వేయటం, స్నానం చేయటం, పట్టు స్నానము, విడుపు స్నానం చేయటము, అట్లాగే జపము, అనుష్ఠానం చేసుకోవటము, ఇవన్నీ కూడా మనం పాటించి తీరవలసినటువంటివి. ఇవి సత్క్రియా న ప్రవర్తంతే అంటే ఇదన్నమాట. ఆ సమయానికి సైంధవుణ్ణి సంహరించేటప్పుడు సూర్యుడికి అడ్డం వేస్తాడు. అడ్డం వేసేటప్పటికి వాడు సంధ్యా సమయం అనుకుని అయిందనుకుని అర్ఘ్యాలు ఇచ్చేవాళ్ళు అర్ఘ్యాలు కూడా ఇస్తూ ఉంటారు. అంటే సూర్యభగవానుడికి ఆయా సమయాల్లో చేయవలసినటువంటి క్రియలు ఉంటాయి. వేళ అలా కనపడితే అలా చేసి చేస్తారు. అందువల్ల గ్రహణ సమయం సక్రమంగా నిర్వహింపబడకపోయేటట్లయితే ఈ క్రియలన్నీ దెబ్బతింటాయి. కాబట్టి బ్రహ్మదేవుడు ఆ మాట చెప్పాడు. ఆ విధంగా ఎప్పుడైతే వజ్రాయుధం దెబ్బ తగిలిందో ఆ దెబ్బకి కింద పడిపోయాయండి. ఆంజనేయుడు కింద పడ్డాడు. కింద పడిపోయేటప్పటికి వాయుదేవుడికి చాలా కోపం వచ్చింది. నా కుమారుడికి ఇంత అపకారం జరిగింది అని చెప్పి ఆయన చాలా కోపపడి ఆ బిడ్డని తీసుకుని ఒక గుహలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళి తన యొక్క సంచారాన్ని విరమించాడండి. సంచరించడం ఆపేశాడు. లోకం ఏమైపోతుంది? అట్టుడిగిపోతుంది. మనం చూడండి, కరెంటు పోతే ఫ్యాన్ ఆగిపోగానే అబ్బో అని అల్లాడిపోతూ ఉంటారు. అటువంటిది అసలు గాలి ఆగిపోతే పంచప్రాణాలు, ఈ పంచప్రాణాలు సక్రమంగా పనిచేస్తేనే మన జీవితం అండి. మనం జీవితం అంటే పంచప్రాణాలే. హృది ప్రాణ, హృదయంలో ప్రాణవాయు ఉంటుంది. గుదే అపాన, గుదస్థానంలో అపానవాయు ఉంటుంది. సమానో నాభి సంస్థిత, సమానవాయువు బొడ్డు దగ్గర ఉంటుంది. ఆ సమానవాయువు సక్రమంగా పనిచేస్తేనే మనకి జఠరాగ్ని రగులు కొలిపి ఆహారం పచనం అవుతుంది. ఉదానో కంఠదేశస్థు, ఉదానవాయువు కంఠ ప్రదేశంలో ఉంటుంది. అది సక్రమంగా పనిచేస్తేనే మన నోట్లోంచి శబ్దాలు వస్తాయి. ఈ వాయువే కదండి దీనికి కారణం. హార్మోనీ కూడా గాలి లాగి వదులుతూ ఉండటమే శబ్దాలు. వేణువుకు కూడా, ఫ్లూట్కు కూడా గాలి ఊరితేనే శబ్దాలు. అట్లా మనకి శబ్దం వస్తుంది అంటే ఉదానవాయువు సక్రమంగా పనిచేస్తేనే. వ్యాన సర్వశరీరగ అని చెప్పి వ్యానవాయువు శరీరం అంతా వ్యాపించి ఉంటుంది. అది సక్రమంగా పనిచేస్తేనే ఈ రక్త ప్రసారాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి పంచప్రాణాలు సక్రమంగా పనిచేయకపోతే జీవి ఏమీ లేదు. అందువల్లనే శక్తి అంటే ప్రాణాలకేనండి శక్తి. మనము భోజనం చేసేటప్పుడు మిగతా భోజనం అంతా కూడా వేరు. అసలు ప్రధానమైన భాగం ఏమిటి అంటే ప్రాణాహుతులే. ప్రాణాహుతులు భోజన పదార్థము, ప్రాణాహుతులు వేసుకుంటాం. ఎందుకోసమని మనం తినేది? కడుపు కోసమని కాదు. ఓం ప్రాణాయ స్వాహ ప్రాణ, ఓం అపానాయ స్వాహ అపానవాయువు, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. పంచ ప్రాణాలకి మనం సమర్పిస్తాం ప్రాణాహుతులు. అవి గట్టిగా ఉంటేనే మనకు జీవం. అట్లాగే దేవతలకు కూడా మనము వాళ్ళకి ప్రాణప్రతిష్ట చేస్తాం కదా. ప్రాణప్రతిష్ట చేస్తామంటే వాటికి ప్రాణం ఉన్నది. కొన్ని విశిష్టమైనటువంటి దేవాలయాలు ఉన్నాయండి. ఏదో ఒక దేవాలయంలో విగ్రహం గుండె దగ్గర చెవి పెడితే గుండె కొట్టుకున్నటువంటి చప్పుడు వినపడుతుంది. ఇట్లా అనేక రకాల ఆశ్చర్యకరమైనటువంటివి ఉన్నాయి. అట్లాగే రక్తం వచ్చినటువంటివి విగ్రహానికి దెబ్బ కొడితే రక్తం వచ్చినటువంటివి. అలా ప్రాణప్రతిష్ఠ చేస్తాం కాబట్టి మనం కూడా నివేదన వేటికి చెయ్యాలి? ఆ విగ్రహము యొక్క దాని అందున్నటువంటి ప్రాణ పంచ ప్రాణాలకే చేస్తాం. అందువలనే దివ్య నివేదన చేసేటప్పుడు కూడా ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ అంటాం. అంటే ఆ విగ్రహంలో మనం ప్రతిష్ఠించినటువంటి ప్రాణప్రతిష్ఠ, ఆ ప్రాణాలకే మనం సమర్పిస్తాం అన్నమాట. అందువల్ల ప్రాణప్రతిష్ఠ చేసినటువంటి దానికల్లా కూడా నివేదన జరిపి తీరాలి అని చెప్పి మనము ప్రాణప్రతిష్ఠ చేసి ఏవైనా వ్రతాలు అవి చేస్తాం అనుకోండి, అక్కడ మహానివేదన చేస్తాం తప్పకుండా. అవసర నివేదన అయినా సరే పంచప్రాణాలకే మనం చేస్తాం. అటువంటి పంచప్రాణాలు స్తంభిస్తే సృష్టి పరిస్థితి ఏమిటి? లోకం పరిస్థితి ఏమిటి? లోకం అంతా అట్టుడిగిపోయింది. దాంతో ఎక్కడున్న దేవతలను కూడా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు. అయ్యా, చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి, లోకం సంక్షోభం ఏర్పడ్డది, ఏమిటి చెయ్యాలి? వాయుదేవుడు అలా భీష్మించు కూర్చున్నాడు అని అంటే అప్పుడు బ్రహ్మదేవుడు మొత్తం దేవతలతో వచ్చాడు. వచ్చేటప్పటికి వాయుదేవుడు అన్నాడు, నువ్వు ఇలా లోకాలను అనుగ్రహించకుండగా ఇలా నువ్వు ఉపసంహరించుకుంటే లోకాలు ఏమైపోతాయి వాయుదేవ అని చెప్పి బ్రహ్మదేవుడు అంటే తన బిడ్డను చూపించాడు, ఇడుగో నా కుమారుడికి ఇంత అపకారం జరిగాక ఇంకా నేను ఎందుకు ఈ లోకాలని అనుగ్రహించాలి అని చెప్పి అంటే అప్పుడు నీ కుమారుడికి ఏమి కాదు అని చెప్పి బ్రహ్మదేవుడు తన కమండల ఉదకాన్ని ఆంజనేయుని మీద చల్లాడు. చల్లేటప్పటికి ఆ లేచి కూర్చున్నాడు. వెంటనే చెప్పాడు, ఓ దేవతలారా, మీరందరూ కూడా ఈ వాయునందనునికి వరాలు ప్రసాదించండి, వాయు తృప్తి కలిగించండి, ఆ విధంగా మన లోకాలన్నింటినీ కూడా వాయుదేవుడు అనుగ్రహిస్తాడు అంటే అప్పుడు ఈ దేవతలందరూ కూడా వరాలు ఇచ్చారండి. వరుణదేవుడు చెప్పాడు, నా వరుణ పాశం ఇతన్ని ఏమీ చేయదు అన్నాడు. కుబేరుడు చెప్పాడు, నా గదాయుధం ఇతన్ని ఏమీ చేయదు అన్నాడు. యముడు చెప్పాడు, తన యొక్క పాశం ఈ ఇతన్ని ఏమీ చేయదాలదు అని చెప్పి, అట్లా అందరి దేవతలు కూడా వాళ్ళ వాళ్ళ ఆయుధాలు ఏవి కూడా ఇతన్ని ఏమీ చేయవు అని చెప్పి చెప్పారు. అందువలనే మనం చెప్పుకున్న సత్యాయుధం ప్రయోగించినా కూడా మిగతా వాళ్ళందరూ పడ్డారు కానీ ఆంజనేయ స్వామి పడలా, ఆయనకేమీ లెక్కలేదు. బ్రహ్మదేవుడు చెప్పాడు, ఆంజనేయ నా బ్రహ్మాస్త్రము కూడా నిన్నేమీ చేయలేదు, కానీ దానిని గౌరవిస్తూ ఒక్క మాట నువ్వు పట్టుబడవలసింది అని చెప్పి చెప్పాడు. అంతటి విశిష్టమైనది కాబట్టి దాన్ని గౌరవించటం నీ ధర్మము అని చెప్పి బ్రహ్మదేవుడు చెప్పాడు. ఆ విధంగా సమస్త దేవతలు కూడా ఆయనకి కావలసినటువంటి వరాలు ఇచ్చారు, ఎన్నో రకాల వరాలు ఇచ్చారు. ఆయుధాల నుంచి దెబ్బతినకుండా ఉండటమే కాదు, ఇంకా ఇంకా అనేక వరాలు ఇచ్చారు. ఆ సందర్భంలోనే సూర్యభగవానుడు చెప్పాడు, నీకు కావలసినటువంటి సమస్త విద్యలు నేను ప్రసాదిస్తాను, నేను నీకు విద్య నేర్పుతాను అని చెప్పి సూర్యభగవానుడు చెప్పాడు. ఆయన ఇచ్చిన మాట ప్రకారమే ఆంజనాదేవి ఆయన దగ్గరికి పంపించింది. ఈ విధంగా అనేక దేవతల యొక్క వరాలు ఆయనకి లభించాయి. అసలే వానరుడు, అందులో పిల్లవాడు, దానితోడు ఇన్ని రకాల వరాలు వచ్చాయి. ఇంక ఎట్లా ఉంటుంది ఆయన పరిస్థితి చూడండి. ఓ విజృంభించాడు, బాగా విపరీతమైనటువంటి అల్లరి. బంతాటలు ఆడుకుంటే పెద్ద పెద్ద పర్వతాలతో బంతాటలు ఆడుకుంటున్నాడు. ఒక బంతి విసిరితే ఎక్కడ పడుతుందో చెప్పలేము, అక్కడ పడితే ఆ ఊరేమవుతుందో చెప్పలేము. ఇలాంటి పరిస్థితిగా అక్కడ ఉన్నటువంటి మునులకు కూడా వాళ్ళు ఆరేసుకున్నటువంటి బట్టలన్నీ తీసుకెళ్ళటం, ఎక్కడో పారేయటం, ఈ విధంగా అనేక రకాల అల్లరి ఎక్కువైపోయింది. ఈ వానర చేష్ట, బాల్య చేష్ట, ఈ అసాధారణమైనటువంటి శక్తి మూడు కలిసేటప్పటికి దాంతో అక్కడ ఉన్నటువంటి మునులు అతనికి సంబంధించినటువంటి విషయం తెలుసు కాబట్టి ఉపేక్ష వహించి ఉన్నారు. భృగు శిష్యులు వచ్చారు అక్కడికి ఒక మాట ఆ ప్రాంతాలకి. వాళ్ళు చూశారు ఈ పిల్లవాని యొక్క అల్లరి చూసి వెంటనే వాళ్ళు శాపం పెట్టారు, ఓ వానరుడా, ఏ శక్తి చూసుకుని నువ్వు ఇలా విజృంభిస్తున్నావో ఆ శక్తి నీకు తెలియకుండా పోగాక అని చెప్పి శాపం పెట్టారండి. దాంతో క్షణంలో ఆంజనేయుడు తన శక్తిని తాను గ్రహించలేని వాడై అలా నిర్లిప్తతతో వెళ్ళిపోతూ ఆ తోక వేళ్లాడేసుకుని వెళుతున్నాడు. అటువంటి ఆంజనేయుడిని చూసేటప్పటికి అక్కడ ఉన్నటువంటి మునులకు అందరికీ కూడా చాలా బాధ కలిగిందండి. కొందరు చూడండి, పిల్లలు ఇళ్లలో విపరీతమైన అల్లరి చేస్తూ ఉంటారు. చంటి పిల్లలు చాలా అల్లరి భరించలేరన్నమాట. వాళ్ళ కోసం ఒకళ్ళని ఉంచాల్సిందే, లేకపోతే వాళ్ళు క్షణంలో వాడిని వదిలి క్షణం అటెడితే ఏం చేస్తాడో చెప్పలేము, అంత విపరీతమైన అల్లరి చేస్తూ ఉంటారు. కొందరు చాలా మైల్డ్గా ఉంటారు ఎప్పుడు. వీళ్ళలో ఈ విపరీతంగా అల్లరి చేసేటటువంటి వాడికి ఎప్పుడన్నా కాస్త ఒళ్ళు వెచ్చబడి పడుకున్నా అనుకోండి కదలకండగా, అప్పుడు పడే బాధ తల్లి ఇంత అంతా కాదు. బిడ్డ ఎగిరి గంతులేసేవాడు, క్షణం నిలబడేవాడు కాదు అటువంటి వాడు. అలా ఏమీ ఎరక్కండగా పడుంటే కడుపు తరుక్కుపోతుంది అంటుంది ఆ తల్లి. ఎప్పుడు మైల్డ్గా ఉండేవాడిని గురించి అంత బాధ అనిపించదు. ఇంత ఉత్సాహంగా ఉండేటటువంటి వాడు ఒక్క మాటగా చప్పబడిపోయేటప్పటికీ ఈ మునులకు కూడా చాలా బాధ కలిగింది అతన్ని చూసి, ఆంజనేయుడిని చూసి. కలిగి వాళ్ళు భృగు శిష్యులతో అన్నారు, అయ్యా అతడి వల్ల చాలా మహత్కార్యాలు జరగవలసి ఉన్నాయి, అటువంటి వానికి మీరు శాపం పెట్టారు, ఇది అతనికి కాదు అపకారము, లోకాపకారం, అది లోకానికి అపకారం అవుతుంది, కాబట్టి మీ శాపాన్ని ఉపసంహరించవలసింది అని చెప్పి వాళ్ళు కోరేటప్పటికీ అప్పుడు భృగు శిష్యులు చెప్పారు, అతనికి ఎవరైనా సరే స్తుతించి కానీ కోపం కలిగించి కానీ అతని శక్తి అతను తెలుసుకునేటట్లు చేయగలుగుతారు అని చెప్పి వాళ్ళు పరిహారం చెప్పారు. అందువలన ఆంజనేయ స్వామి పొగిడిన పెరిగేడి స్వామి, ఆయన శక్తి ఆయనకి తెలియదు. మొదట్లో చెప్పుకున్నాం మనం, అగస్త్య మహాముని చెప్పాడు శ్రీరామచంద్రుడికి, ఆయన శక్తి ఆయనకి తెలియదు కాబట్టే సముద్ర మథన సముద్ర లంఘన సమయంలో కూడా మిగతా వాళ్ళందరూ చెప్పారు ప్రగల్భాలు, నేను 50 యోజనాలు దూకుతాను, నేను 60 యోజనాలు దూకుతాను, నేను 90 యోజనాలు దూకుతానని. కానీ ఆంజనేయుడు మాత్రం ఏమీ చెప్పలా. జాంబవంతుడు ఈ రహస్యం తెలిసిన వాడు కాబట్టి ఆయన వీళ్ళకి చెప్పి ఆంజనేయ స్వామిని అలా ఉద్బుద్ధుని చేశారు. ఆయన శక్తి ఆయనకి తెలిసేటట్లుగా, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం భజేవాయుపుత్రం భజేవాలగాత్రం అంటూ ఆయన స్తుతించేటప్పటికి ఆయన శక్తి ఆయనకి తెలిసింది. అద్భుతమైనటువంటి తన శక్తిని తాను తెలుసుకున్నటువంటి వాడై, ఎంతటి శక్తి ఆయనది. నా రావణ సహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్, 1000 మంది రావణులు కూడా యుద్ధంలో నన్నేమి చేయలేరు అనేంతటి శక్తిని ఆయన గ్రహించగలిగాడు. కాబట్టి మనం కూడా గ్రహించవలసింది అదే. ఆంజనేయ స్వామి పొగిడిన పెరిగిడి స్వామి, ఆయన శక్తి ఆయనకి తెలియదు కాబట్టి ఆయన స్తుతించాలి. ఆయన స్తుతిస్తే ఆయన మనల్ని కూడా అనుగ్రహిస్తాడు. ఆ విధంగా ఆంజనేయ స్వామికి శాపము, శాపానికి పరిహారం కూడా జరిగింది. అలా అయ్యాక ఆయనలో చాలా మార్పు వచ్చింది. మార్పు వచ్చాక అప్పుడు తల్లిని అడిగాడు, అమ్మా నేను విద్యాభ్యాసం చేయదలుచుకున్నాను, నాకు నువ్వు మార్గదర్శనం చేయవలసింది అని అంటే అప్పుడు తల్లి చెప్పింది. వాయుదేవుడు అంజనికి చెప్పాడు ఇతడికి సూర్యభగవానుడు సమస్త విద్యలు ఇస్తానన్నాడు అని చెప్పి. కాబట్టి అంజన చెప్పింది, ఆయన నువ్వు సూర్యభగవానుడి దగ్గరికి వెళ్ళవలసినది, సూర్యభగవానుడి దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర విద్యలు నేర్చుకునవలసింది అని చెప్పి చెబితే సూర్యభగవానుడి దగ్గరికి వెళ్ళాడు ఆంజనేయుడు. వెళ్ళి ఆయన్ని విద్యలు అడిగితే ఆయన మొదట్లో ఒప్పుకోలేదు. ఎందువల్లంటే శిష్య పరీక్ష చేయందే గురువు ఉపదేశం చేయకూడదు, విద్యను కూడా ఉపదేశించకూడదు. గురువుకి కొన్ని లక్షణాలు చెప్పారండి, శిష్యుడికి లక్షణాలు చెప్పారు. శిష్య పరీక్ష గురువు చేయాలి, గురు పరీక్ష శిష్యుడు చేయాలి. గురు పరీక్ష చేసుకోకుండా శిష్యుడు కూడా విద్యాభ్యాసం చేయకూడదండి. గురు నిందని శిష్యుడు వినకూడదని శాస్త్రం చెబుతోంది. ఎవరైనా గురువుని విమర్శిస్తూ ఉంటే, నిందిస్తూ ఉంటే చెవిలో వేళ్ళు పెట్టుకుని పరిగెత్తికి వెళ్ళాలి. అంటే పరిగెత్తికి వెళ్లే లోపల కూడా వినపడకూడదు, అందువల్ల చెవిలో వేళ్ళు పెట్టుకుని పరిగెత్తమని చెప్పి శాస్త్రం చెప్పింది. కాబట్టి మనం ఎటువంటి వాడిని గురువుగా ఎంచుకోవాలో ముందే నిర్ణయించుకోవాలి. ఎవరినో ఒకరిని గురువుగా ఎంచుకున్నాం అనుకోండి, వాడిని ప్రతివాడు తిడుతూ ఉంటే ప్రతి చోట ఇక వేళ్ళు పెట్టుకుని పరిగెత్తిపోవలసిన పరిస్థితి. అందువల్ల ఎంచుకునేటప్పుడే ఇతడు సద్గురువా కాదా, గురువు లక్షణాలు సుందర సుముఖ స్వచ్ఛ సులభో బహుమంత్రవిత్ అసంశయ సంశయచిత్ నిరపాయో గురుర్మత అన్నారు. గురువుకి లక్షణాలు చెప్పారు, ఈ లక్షణాలు ఉన్నటువంటి వాడినే గురువుగా ఎంచుకోవాలి. అలా అర్హుడైనటువంటి గురువు శిష్యుని కూడా పరీక్ష చేసి ఇతడు అనుష్ఠానం చేస్తాడా, మనం ఇచ్చిన మంత్రం చేస్తాడా చేయడా, మనం చెప్పిన విద్యని సక్రమంగా నేర్చుకుంటాడా నేర్చుకోడా, ఇది తెలుసుకునే విద్యలు ఇవ్వాలి. ఆ విధంగా సూర్యభగవానుడు పరీక్షించడం కోసమని ముందు చెప్పనన్నాడు. తర్వాత పరీక్ష చేసి ఆయన తప్పకుండా సమర్థుడు నేర్చుకుంటాడు అని చెప్పి తెలుసుకున్నాక ఆయనకి విద్యలు చెప్పటము. ఆ తర్వాత గాథ మనం చెప్పుకున్నాం, సువర్చులోదంతంలో ఆయన కుమార్తెనిచ్చి వివాహం చేయటం. ఈ విధంగా ఆ స్వామి యొక్క గాథ మనకి కళ్యాణాంతం దాకా జరుగుతుంది. ఆ తరువాత అంజనాదేవి సుగ్రీవుడి దగ్గరికి పంపింది. ఇది కూడా మనం చెప్పుకున్నాం, అక్కడ మంత్రిగా ఆయన్ని ఉండేటందుకు పంపిందని. ఇక్కడ ఒక విషయం మనం చెప్పుకోవాలి. ఇందాక ఆంజనేయ స్వామికి 3 మాటలు ఆకళ్ళయ్యాయని చెప్పాను. ఆ విషయాన్ని మనం చెప్పుకుంటే కొన్ని ప్రత్యేక అంశాలు మళ్ళీ రామాయణంలోకి వెళ్ళిపోతుంది, అందువల్ల ప్రత్యేకమైనటువంటి అంశాలు మనం చెప్పుకుంటే బాగుంటుందని. మొట్టమొదటి ఆకలి ఈ సూర్యభగవాన్ని పట్టుకోవటం అండి. తర్వాత 2వ ఆకలి ఆయన ఎప్పుడన్నాడు అంటే, ఇది వాల్మీకి రామాయణంలో కనపడదు, శతకోటి ప్రవిస్తర రామాయణాల్లో మనకు అనేక ఆనంద రామాయణం వాటిలో కొన్ని విషయాలు కనపడతాయి. సీతమ్మ వారి దగ్గరికి వెళ్ళాడు, అక్కడ లంకాదహనం చేయటము లేకపోతే రాక్షసులను చంపటము అశోకవన ధ్వంసము వీటన్నిటికీ రాముని పర్మిషన్ ఉన్నదా? సీతాదేవి అంటుంది రావణాసురునితో, అంటుంది ఇప్పటికిప్పుడు నిన్ను నేను శపించి భస్మం చేయగలను,
కానీ నా భర్త అనుమతి లేదు అంటుంది. కాబట్టి రాముని అనుమతి లేకుండగా మరి ఇవన్నీ ఆంజనేయ స్వామి చేయటం సముచితమా అని ఆలోచిస్తారు. ఇక్కడ ఆంజనేయ స్వామి కూడా ఇవన్నీ అనుమతితోనే చేశాడండి, అనుమతి లేకుండగా చేయలేదు. అంటే రాముడి దగ్గరికి వెళ్ళి అనుమతి తీసుకోవాలా? ఇక్కడ సీతామ్మవారు అనుమతి ఇస్తే రాముడి అనుమతి ఇచ్చినట్లేనండి. శాస్త్రం ఏం చెబుతోంది అంటే గురువుగారు లేనప్పుడు గురుపత్ని అనుమతితో చేస్తే గురువుగారు మాటతో చేసినట్లే, గురువుగారు లేనప్పుడు గురుపత్నిని పూజించమన్నారు, గురుపత్ని కూడా లేనప్పుడు గురుపుత్రుని పూజించినా కూడా గురు పూజ చేసినట్టే అని చెప్పి శాస్త్రం చెబుతోంది. అందువల్ల ఇక్కడ సీతాదేవి ఉన్నది, ఆమె అనుమతితో చేశాడు అని. ఎట్లా చేశాడు అని అంటే సీతాదేవి చాలా అల్లాడిపోతోంది, తన అనవాళ్ళు ఎవ్వరూ లేరు, ఆ రాక్షసమూకంతా కూడా ఇష్టం వచ్చినట్టు ఆమెను తర్జన చేస్తున్నారు. ఈ పరిస్థితిలో తనవాడంటూ ఆంజనేయుడు కనపడేటప్పటికీ ఆమె వెంటనే బయలుదేరటానికి ఆమెకి మనసొప్పలేదండి. ఆమె అన్నది, నాయన ఇంకొక రోజు ఇక్కడే ఎక్కడన్నా మరుగున ఉండి కాలక్షేపణ చేయకూడదా, నాకు చాలా సంతృప్తిగా ఉంటుంది అని అన్నది. పాపం ఆ తల్లి కోరిక మేరకు కొంతసేపు ఉండటానికి నిశ్చయించుకున్నాడు. అక్కడైందండి ఆయనకి రెండవ ఆకలి. ఆయనకి ఏదో ఒక ప్లాన్ ఉన్నది. శాస్త్రం చెబుతోంది, కార్యే కర్మని నిర్దిష్టే యో బహూన్యపి సాధయే పూర్వకార్యావిరోధేన సకార్యం కర్తుమర్హతి అని. ఎవడు నిజమైనటువంటి కార్యకర్త అనంటే, కార్యే కర్మని నిర్దిష్టే, ఎవరైనా ఒక పని చేయటంలో వాణ్ణి వాడికి పురమాయిస్తే వాడు ఆ పనికి భంగం కాకుండగా పూర్వకార్య అవిరోధేన, ఇంకేవో వెలగబెట్టొచ్చి అసలైన పని చెడగొట్టుకొచ్చాడు అనుకోండి, అది ప్రయోజనం లేదు. పూర్వకార్యావిరోధేన ఇచ్చినటువంటి పని చెడకండగా యో బహూన్యపి సాధయేత్, ఇంకా ఎక్కువ కార్యాలు కూడా ఎవరు సాధిస్తాడో వాడు నిజమైన కార్యకర్త, వాడు నిజమైనటువంటి పురుషుడు అని అన్నారు. కాబట్టి ఆంజనేయుడు ఆలోచించాడు, నాకింకా చేయవలసినటువంటి పని ఉన్నది అని కూడా ఆయన చెబుతాడు. చెప్పి ఆయన ఏమన్నాడు అంటే, ఆ పనులు చేయటానికి అనుమతి కావాలి కాబట్టి సీతాదేవితో అన్నాడు, అమ్మా నాకు ఆకలి అవుతోంది అన్నాడు. ఇది ఆయన రెండవ ఆకలి. సీతాదేవి ఆలోచించింది, ఓ దేవుడు అసలే వానరుడు, అందులోనేమో 100 యోజనాల సముద్రాన్ని దాటి వచ్చావు, ఏం సామాన్యుడిగా కనపట్టలేదు, ఇప్పుడు కనుక స్వేచ్ఛగా అనుమతించానా, ఈ ఏదో గందరగోళం చేసి వాళ్ళకి పట్టుబడతాడు, వీడు వెళ్ళకపోతే రాముడి దగ్గరికి తన వార్త తెలియదు కాబట్టి కార్యాలన్నీ భంగపడతాయి అని పాపం చాలా పెద్దగా ఆలోచించి ఆమె ఏమన్నదంటే, నాయన చెట్లు ఎక్కకుండగా రాలిన పళ్ళు మాత్రమే తిని కాలక్షేపణ చేయి నాయన అన్నది. చాలా పర్మిషన్, చాలా బ్లాంక్ చెక్ అది ఆయనకి. రాలిన పళ్ళు తినాలి అంతే కదా, ఇక చెట్లను ఊపటం మొదలుపెట్టాయండి. పళ్ళు రాలేదు, చెట్లే రాలతో మొదలుపెట్టాయి. ఇట్లా అయింది ధ్వంసం, వనధ్వంసం కావటానికి కారణం విత్ పర్మిషనా వితౌట్ పర్మిషనా, ఆమె ఇచ్చింది రాలిన పళ్ళు తినమని. ఇక ఊపటం మొదలు పెడితే మొత్తం ఆ విధంగా వనధ్వంసం జరిగేటప్పటికీ వనపాలకులు వెళ్ళారు. సృష్టిలో అద్భుతమైనటువంటి వనాలు 5 వనాలు ఉన్నాయండి. ఆ 5 వనాల్లో ఇదిగో ఈ అశోకవనం రావణుడిది, ఆ వాలికి సంబంధించినటువంటి మధువనం, కుబేరుడికి సంబంధించినటువంటి చైత్రరథం, వైకుంఠంలో ఉన్నటువంటి మందారవనం, ఇట్లా మొత్తం 5 వనాలు. ఇవి సృష్టిలోనే అద్భుతమైనటువంటి వనాలు. అందులో మరి రావణుడికి చాలా ఇష్టమైనటువంటి వనం ధ్వంసం అవుతుంటే ఆయన భరించలేడు. వీళ్ళు వెళ్ళి వనపాలకులు చెప్పేటప్పటికల్లా అక్కడి నుంచి వాడు సేనని పంపటం మొదలుపెట్టాడు. మరి ఆత్మరక్షణ కోసమని తన మీదకి వచ్చిన వాళ్ళందరినీ వరుసగా చంపటం మొదలుపెట్టాడు. ఆ విధంగా చివరికి లంకాదహనం దాకా చేశాడు. ఇవంతా కూడా చైన్ వర్క్ అన్నమాట. దీనికి మొదలెక్కడ పర్మిషను ఆకలయిందని చెప్పి అక్కడ పర్మిషన్ తీసుకోవడంతో మొత్తం ఎంత చేయాలో అంత చేసి వెళ్ళాడు ఆయన. కాబట్టి కొద్ది చాలా అవకాశం తెలియగలవాడికి.
ఇది రెండవ ఆకలి అండి. ఆయనకి మూడవ ఆకలి ఎక్కడ కలిగింది అంటే, రామరావణ సంగ్రామం అయిపోయి అందరూ అయోధ్యకి వెళ్ళారు, అక్కడ పట్టాభిషేకం అయిపోయి హాయిగా ఉన్నటువంటి కాలంలో ఒకరోజు ఆంజనేయ స్వామి సీతాదేవితో అన్నాడు, అమ్మా ఆకలి అవుతుంది అని. అయ్యో బిడ్డ ఎన్నడూ ఆకలి అవుతుంది అయింది అని అనడు, మనం ఎప్పుడన్నా ఏదన్నా పెడితే తింటమేను, ఆకలి అవుతోంది అన్నాడు అని చెప్పి అప్పుడు ఆ సమయంలో ఆమె స్నానానంతరము పాపటి సింధూరం అలంకరించుకుంటోంది. ఆంజనేయుడితో అన్నది, నాయనా ఈ సింధూరము అలంకరించుకుని నీకు ఆహారం ఇస్తాను ఉండమని చెప్పి. వెంటనే అడిగాడు, ఎందుకమ్మా సింధూరం ధరించటము అన్నాడు ఆయన. ఆయన ఎంత మహాజ్ఞానో అంత ముగ్ధ భక్తుడు. అనేటప్పటికి ఆమె అన్నది, చిటికడు సింధూరం ధరిస్తే నీ తండ్రికి ఆయుర్దాయం పెరుగుతుంది, ఈమె సౌమంగళ్యమే భర్త యొక్క ఆయుస్సు కదా అని చెప్పింది ఆమె. చిటికడు సింధూరం ధరిస్తే ఆయుర్దాయం పెరుగుతుందా? అక్కడి నుంచి పరిగెత్తుకెళ్ళి అంగట్లో పడ్డాయండి. పడి సింధూరం బస్తా తీసుకున్నాడు, అమాంతం ఒంటినిండా పోసుకున్నాడు. ఎవరు సింధూరం ధరిస్తే నువ్వు ఇదంతా కాల ఆ వాక్యంలో చిటికడు సింధూరం ధరిస్తే నీ తండ్రికి ఆయుర్దాయం పెరుగు చాలు, ఆ మాటతో పరిగెత్తుకెళ్ళిపోయాడు. అది ముగ్ధ భక్తి. ఆయన వెళ్ళి అమాంతం సింధూరం ఒంటినిండా పోసుకున్నాడు, ఏకంగా బస్తా కుమ్మరించుకున్నాడు. వచ్చాడు దర్బార్లోకి వచ్చాడు, చూసిన వాళ్ళందరూ పక్కన నవ్వారు. సభలో ఉన్న వాళ్ళంతా ఆంజనేయ స్వామిని చూసి, చాలా గంభీరంగా ఉండేటటువంటి సముద్రవద్ గాంభీర్యం అన్నారు శ్రీరామచంద్రుడిది, అటువంటి రామునకు కూడా నవ్వు ఆగల. ఆయన చిరునవ్వు నవ్వి అన్నాడు, ఆంజనేయ నువ్వు జ్ఞానినా అగ్రగణ్యుడివి, మళ్ళీ ఈ వానర చేష్టలు కూడా పోవేమిటి నీ యందు, ఏమిటి ఈ వేషం, ఏమిటి ఈ సింధూరం ఏమిటి అని చెప్పి రాముడు అడిగితే, అప్పుడు ఆంజనేయుడు చెప్పాడు, తండ్రి అమ్మ చెప్పింది చిటికడు సింధూరం ధరిస్తే నీకు ఆయుర్దాయం పెరుగుతుందిట, నువ్వు కొన్ని వేల లక్షల కోట్ల సంవత్సరాలు జీవించాలి ఈ లోకం మీద, అందువల్ల నేను ఒంటి నిండా సింధూరం రాసుకున్నాను అని చెప్పి ఆయన తన యొక్క ఆనందాన్ని తెలియజేస్తే శ్రీరాముడు చెరించిపోయాడు. ఆ భక్తికి, ఆంజనేయ స్వామి యొక్క భక్తికి చెరించిపోయి ఆయన అన్నాడు, ఈరోజు మంగళవారము, నా ఇష్టభక్తుడైనటువంటి ఆంజనేయుడు ఇలా సింధూరాన్ని ధరించాడు, ఎవరైనా సరే మంగళవారం నాడు ఆంజనేయునికి సింధూరం రాస్తే వాళ్ళని నేను అనుగ్రహిస్తాను అని చెప్పి శ్రీరామచంద్రుడు చెప్పాడండి. అది ఆంజనేయ స్వామికి ఇన్ను మంగళవారానికి సంబంధం. ఆంజనేయ స్వామికి మంగళవారం కూడా ఇష్టం అంటూ ఉంటారే. సరే, మొత్తానికి రాముడు ఈ మాట అన్నాడు. ఒక చెలికత్త ఈ వార్తలు విని పరిగెత్తుకెళ్ళింది సీతాదేవికి దగ్గరికి. ఏమిటే ఏమిటి పరిగెత్తుకొస్తున్నావంటే ఆమె చెప్పింది, అమ్మా జరిగిందేంటో విన్నావా, ఆంజనేయుడు ఒంటి నిండా సింధూరం పూసుకొచ్చాడు, అక్కడ సభలో నీ విషయం కూడా వచ్చింది అని అన్నది. నా విషయం ఏమిటే సభలో అని అంటే, ఇట్లా నువ్వు చెప్పావుట కదా ఆంజనేయుడు చెప్పాడు అని. అయ్యో నేనేదో సింధూరం ధరిస్తూ నా విషయం చెప్పాను. ఆ శ్రీరాముని యందు అనన్యమైనటువంటి భక్తి ఆంజనేయుడిది, ఎంతని చెప్పగలను నేను అతని యొక్క భక్తిని, ఎంతని స్తుతించగలను. ఈరోజు మంగళవారము, ఎన్నడూ అడగని వాడు ఆహారం అడిగాడు, అతని కోసమని ఇష్టమైనటువంటి అరటిపళ్ళు తెచ్చే లోపల వెళ్ళిపోయాడు. ఈ మంగళవారం నాడు కనుక ఎవరైనా సరే ఆంజనేయునికి కదలీ ఫలం సమర్పిస్తే వాళ్ళని నేను అనుగ్రహిస్తాను అని సీతామాత చెప్పిందండి. అందువల్ల ఆంజనేయ స్వామికి మంగళవారం నాడు సింధూరం రాయటము, అరటిపండు నివేదన చేయటము, ఇవి రెండు చాలా ముఖ్యం, చాలా ఇష్టం ఆయనకి. అందువల్ల మంగళవారం ఆంజనేయ స్వామి భక్తులైనటువంటి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, ఆంజనేయ స్వామికి మంగళవారం ఇష్టము అని చెప్పి ఏ పనైనా మంగళవారం చేద్దాము అని చెప్పి కూడా కొందరు తలుస్తూ ఉంటారండి. అది మాత్రం సమంజసం కాదు. మంగళవారం నాడు ఏదో ఆంజనేయ స్వామికి ఈ ఒక్క విషయంలోనే పనికొస్తుంది కానీ, ఆంజనేయ స్వామి భక్తులు కదా మంగళవారం, మిగతా అన్ని వారాల్లోకి చెడువారం మంగళవారం. నిసర్గ పాపులు ముగ్గురున్నారు, రవి నిసర్గ పాపే, శని నిసర్గ పాపే, కుజుడు నిసర్గ పాపే, కానీ వీళ్ళ ముగ్గురులోకి బుధుడు పాపులతో ఉంటే పాపి, బుధ పాపయుత పాపి, శుభగ్రహాలతో ఉంటే బుధుడు శుభుడు, అంటే సగం అటు సగం ఇటు బుధుడు వ్యవహారం. చంద్రుడు ఉన్నాడే, చంద్రుడు బహుళపక్షంలో ఉంటే పాపి, శుక్రపక్షంలో ఉంటే శుభుడు, వీళ్ళిద్దరూ బుధుడు
చంద్రుడు ఇట్లా, ఇకపోతే గురుడు శుక్రుడు వీళ్ళిద్దరూ మాత్రము శుభగ్రహాలు. నిసర్గ శుభగ్రహాలు అవి కాబట్టే నిసర్గ శుభులైనటువంటి గురుడు శుక్రుడు బలహీనంగా ఉంటే మనం శుభకార్యాలు చెయ్యం. ఈ రోజుల్లో మనం చెయ్యం ఎందుకు? మూఢమి కాబట్టి. మూఢమి అంటే సూర్యునికి దగ్గరగా ఉంటే వీళ్ళ తేజస్సు ప్రకటింపబడదు. సూర్యుడి దగ్గర దివిటి పెట్టామనుకోండి, దివిటి పరిస్థితి ఏమిటి? దాన్నే అస్తంగతత్వము అంటారు. మూఢమి మౌఢ్యము అంటే అది, అంటే బలహీన పడిపోవటం. కాబట్టి గురువు శుక్రుడు వీళ్ళిద్దరు మూఢముల్లో బలహీన పడతారు. కాబట్టి ఆ రోజుల్లో వాళ్ళ బలం లేకపోతే శుభానికి శుభ కార్యక్రమాలకి మేలు కాదు. వాళ్ళ దృష్టి పడితేనే ఏ ముహూర్తమైనా గురుదృష్టో శుక్రదృష్టో ఉండటమో వాళ్ళు లగ్నాల్లో ఇవన్నీ కూడా బలాలు కాబట్టి ఆ శుభగ్రహాలు అనుకూలంగా లేకపోతే శుభకార్యాలు చేయదు. ఈ నిసర్గ పాపులైనటువంటి ముగ్గురులోకి కుజుడు మరీ ప్రమాదస్తుడండి. ఆదివారం నాడైనా శనివారం నాడైనా శుభకార్యాలు చేస్తాం, కానీ మంగళవారం నాడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయం. అంత ప్రమాదస్తుడు కుజుడు. మరి మంగళవారం అని ఎందుకన్నారంటే ఇది మంగళవారం కాదు, అసలు అమంగళవారం. అమంగళము అనేటటువంటిది మనం పలకం కాబట్టి మంగళవారం అన్నాం. అది మన సంస్కృతి యొక్క విశిష్టత అండి. 1, 2, 3, 4, 5, 6 6 1 అంటాం. ఎందుకు? 7 అనేటటువంటి శబ్దాన్ని కూడా మనం పలకటానికి అది అమంగళకరము అని చెప్పి అంతటి నియమం. మన ఎంత విశిష్టమైన సంస్కృతితో చూడండి. దీపం కొండెక్కింది అంటాం, దీపం ఆరిపోయింది అనం. ఆరిపోవటం అనే పదాన్ని కూడా మనం వాడాం, కానీ ఆరిపేసేస్తున్నారు దీపాలు. పుట్టినరోజు పేరు చెప్పి చాలా ఘోరమైనటువంటి పని. ఈ మధ్య పేపర్లో పడ్డది చూశారో లేదో, కొవ్వొత్తుని ఆర్పి వాసన చూడటం ఉన్నదే, అది చాలా ప్రమాదకరము, బిడ్డలకి ప్రమాదాన్ని కల్పించటమే అని చెప్పి పేపర్లో పడ్డది. చాలా పనికిరానటువంటి విషయం. ఏం చేస్తాం? జ్యోతి ప్రజ్వలనం చేయాల్సింది పుట్టినరోజున దీపాలు ఆర్పించటం, కొంపలు ఆర్పినట్టు. అందువల్ల అది కూడా మనము దీపం కొండెక్కింది, బియ్యం నిండుకున్నాయంటాం. అయిపోయాయను, ఇంతటి అద్భుతమైనటువంటి సంస్కృతి మనది. చెడు పలకను కూడా పలకనటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు అన్నీ చెడే పలుకుతున్నాయి. ఎవరో ఒక ఆయన కోసమని వెళ్ళానండి. ఆయన ఇంట్లో ఉన్నాడు, వాగిట్లో కూర్చునుంటే ఆయన ఏదో బిగ్గరగా అరుస్తున్నాడు ఫోన్లో. ఇప్పుడు సెల్ ఫోన్లు వచ్చాక నెమ్మదిగా అలవాటు పడ్డారు ఫోన్లకి. ఇదివరకు మొదట్లో ఫోన్లకు బాగా అరిచేవాడు, అరిస్తే కానీ అక్కడ వినపడదని చెప్పి అభిప్రాయం. ఆయన అరుస్తున్నాడు, మండే రోజు అంటున్నాడు. తర్వాత కాలనీ అన్నాడు. మండే రోజు ఏమిటి, కాలనీ ఏమిటి అని చెప్పి ఆయన వచ్చాక ఏ విషయం అండి మాట్లాడుతున్నారంటే పెళ్లి విషయం అండి అంటున్నాడు. పెళ్లి విషయంలో మాట్లాడాల్సిన పదాలేనండి మండే రోజుట కాలనీట? ఏదో ఎక్కడా అని ఉంటాడు కాలనీలో అని చెప్పి చెప్పడానికి, సోమవారం అని చెప్పడానికి. ఇది ఇట్లా చెడుని పలకను కూడా పలకనటువంటి సంస్కృతి మనది. కాబట్టి అమంగళవారము అనకండగా మంగళవారము అన్నాము తప్పితే అది కుజుడిది అమంగళవారము. ఆ రోజు హనుమద్భక్తులు కూడా ఏ కార్యక్రమాలు తలపట్టకూడదు. అట్లా ఆంజనేయ స్వామికి సంబంధించి 3 అద్భుతమైనటువంటి చర్యలు, 3 సంఘటనలు ఆయనకు సంబంధించిన, ఆకలికి సంబంధించినటువంటి విషయాలు ఉన్నాయి. అలాగే నిన్న ఒక భక్తులు అడిగారు ఆంజనేయ స్వామి యొక్క ఆ 3వ లంకా విజయాన్ని గురించి చెప్పమని. ఒక 2 నిమిషాలు అది చెప్పి వాళ్ళకి మనం సెలవు తీసుకుందాం. మైరావణుడి చరిత్ర చెప్పడం అంటే సామాన్యం కాదు, చాలా సమయం పడుతుంది. కాబట్టి 3వది శతకంఠ రావణ కథ. 3 లంకలు, పాతాళలంక, భూలోకలంక, ఆకాశలంక. పాతాళలంకాధిపతి మైరావణుడు ఒకతలకాయవాడు, భూలోకలంకాధిపతి రావణుడు దశకంఠుడు 10 తలకాయలవాడు, ఆకాశలంకాధిపతి శతకంఠ రావణుడు, వాడికి 100 తలకాయలు ఉంటాయండి. శ్రీరామచంద్రుడు రావణ సంహారం చేసి అయోధ్యకి చేరి అమ్మ శత్రుంజయమైంది అని చెప్పి సంతృప్తి పడేటటువంటి కాలంలో ఆకాశవాణి హఠాత్తుగా ఒక పిలుపునిచ్చింది. శ్రీరామచంద్ర, నువ్వు దిగ్విజయాన్ని సాధించాను అని చెప్పి తృప్తి పడుతున్నావు, నీకు అప్పుడే విజయం చేకూరినట్లు కాదు. మైరావణుడు రావణుడు హతులయ్యారు, కానీ ఆకాశలంకలో శతకంఠ రావణుడు అని ఉన్నాడు.
వాడు సప్త సముద్రములకు ఆవల ఉంటుంది ఆకాశలంక, దానికి అగ్ని ప్రాకారాలు ఉంటాయి, దాని నిండా కూడా అగ్నిమయమైనటువంటి ప్రాకారం, లోపలికి ప్రవేశించటం కూడా కష్టము. అటువంటి లంకకి అధిపతి 100 తలలు కలిగినటువంటి రావణుడు, వాణ్ణి జయిస్తే అప్పుడు నీవు పూర్తిగా విజయాన్ని సాధించినట్లు అని అంటే, ఇది మనకి రామాయణాల్లో, అద్భుత రామాయణంలో వాటిలో కనపడుతుందండి. చాలా కొన్ని కొన్ని రామాయణాల్లో ఉన్నది శతకంఠ రావణ కథ వృత్తాంతం. అప్పుడు రాముడు విచారిస్తాడు, విచారించి ఏదైనా సాధించాలంటే హనుమంతుడే కాబట్టి హనుమంతుణ్ణి స్మరిస్తాడు. హనుమంతుడు గంధమాదన పర్వతం మీద, ఆయన నిత్య నివాసం గంధమాదన పర్వతం అండి. ఆయన్ని స్మరించేటప్పటికి ఆంజనేయుడు వచ్చాడు. ఏమి స్వామి ఆజ్ఞ అనేటప్పటికీ శ్రీరాముడు చెప్పాడు, నాయన శతకంఠ రావణుడు అని ఉన్నట్ట ఆకాశలంకలో, వాణ్ణి సంహరిస్తే గానీ మనకి పూర్తి విజయం సాధించినట్లు కాదు అని చెప్పి ఆకాశవాణి పలికింది. ఏ విధంగానే సరే నాకు ఈ రావణుణ్ణి సంహరించటంలో సహకరించినట్లుగానే ఆ రావణుణ్ణి సంహరించేటటువంటి మార్గం కూడా చూడవలసింది అని చెప్పి హనుమంతుణ్ణి కోరాడు. అప్పుడు శ్రీరామచంద్రుడికి చెప్పాడు ఆంజనేయుడు, ఓ శ్రీరామచంద్ర, 7 సముద్రాలకి వారసి నిర్మించటము ఇది జరిగే పని కాదు, కాబట్టి నేను ఈ 7 సముద్రాల మీద నా వాలమును పరుస్తాను వారధిలాగా, దాని మీద నుంచి నువ్వు సైన్యాన్ని నడిపించి ఆకాశలంకకి చేరవలసింది అని చెప్పి ఆంజనేయుడు చెప్పాడు. చెప్పి 7 సముద్రాల మీద ఆ వాలాన్ని నడిపాడండి. ఎంత సాధించాలనుకుంటే అంత సాధించగలడు ఆంజనేయుడు. రావణ ఒక్కొక్క రామాయణంలో కనపడుతుంది రావణాసురుడు ఆంచి సమున్నతమైనటువంటి ఆసనం మీద కూర్చుంటాడు, వాడు భారీ విగ్రహం. ఆంజనేయుడి పరిస్థితి ఏమిటంటే అలా చూడాల్సినటువంటి పరిస్థితి రావణాసురుణ్ణి. వెంటనే ఆంజనేయుడు తోకని చుట్టుకుని వాడి సింహాసనాన్ని మించి రావణాసురుడు ఇలా చూడాల్సిన పరిస్థితి చేశాడు. కాబట్టి ఆయన ఏదనుకుంటే ఏం చేయలేడు. 100 యోజనాల ఈ మొత్తం 7 సముద్రాల మీద వాలాన్ని వారధిగా ఏర్పాటు చేశాడండి. ఆ విధంగా సేనంతా కూడా దాని నుంచి ఆకాశలంకకు వెళ్ళింది. ఆంజనేయుడు తర్వాత ఆ వాలాన్ని తీసుకునే అగ్ని ప్రాకారాన్ని, ఆ అగర్తలు ఉంటాయి కదా జలము, ఆ జలములో తోశాడు. అక్కడి నుంచి లంకలోకి ప్రవేశించేటటువంటి ఏర్పాటు చేశాడు ఆకాశలంకలోకి. వీళ్ళందరూ కూడా సేనతో శ్రీరామచంద్రుడు లోపలికి ప్రవేశించాడు. ఇక్కడ వచ్చేటప్పుడు జరిగిన ఒక సంఘటన ఏమిటంటే, శ్రీరామచంద్రుడు అన్ని విషయాలు జరిగినవన్నీ చెప్పుకొచ్చాడు. పుష్పకమానం మీద ఉండి అన్ని ప్రదర్శన చూపిస్తూ వచ్చాడు. సీత ఇదిగో ఇక్కడే నేను, ఈ కిష్కింద ప్రాంతంలోని సుగ్రీవుని నేను మైత్రిని పొందింది, ఇక్కడ వారివధ జరిగింది, ఇక్కడ అలా అన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. ఇక్కడ సీతాదేవి అద్భుతమైనటువంటి రామరావణ సంగ్రామాన్ని గురించి ఏదో మాటల్లో విన్న తప్పితే చూడలేదు. అసలు శ్రీరామచంద్రుని యొక్క ఆ పరాక్రమాన్ని చూడాలి అని ఆమె కోరిక. ఆమె అన్నది, నాథ ఈ అద్భుతమైనటువంటి యుద్ధాన్నైనా నేను చూసి ఆనందిస్తాను, మీతో పాటు నేను కూడా రావాలని కోరుకుంటున్నాను అన్నది. ఏది జరగాలో అది జరుగుతూ ఉంటుందండి, ఆమె రావాల్సి ఉన్నది అలాగే అని చెప్పి రాముడు అంగీకరించాడు. సీత కూడా వచ్చింది. మొత్తానికి ఆ శతకంఠ రావణుడితో ఘోరమైనటువంటి వాడి పరివారంతో యుద్ధం జరిగి శ్రీరామచంద్రుడితో సహా అందరూ నేలకూలారండి. ఎవ్వరూ కూడా ఏ పరిస్థితిలో ఉన్నారో చెప్పేటట్లేదు. సీతాదేవి భద్రంగా ఉన్నది, ఆంజనేయుడు భద్రంగా ఉన్నాడు. వెంటనే చెప్పాడు, తల్లి ఇప్పుడు కర్తవ్యం ఏమిటంటే నువ్వు ధనుస్సుని పూనటమేను, ఆమె రాజకన్య, ఆమెకి నారి సంధించటము యుద్ధం చేయటము చేతవు. అసలు ఆ మహాధనుస్సుని అవలీలగా నెట్టింది కదండి శివధనుస్సుని. ఎప్పుడైతే ఆంజనేయుడు ఆమెని ఈ యుద్ధానికి పూనుకోమన్నాడో ఆమె ధనుస్సుని స్వీకరించింది. ఆంజనేయుడు తన భుజముల మీద ఆమెను ఎక్కించుకున్నాడు. అక్కడి నుంచి ఆ యుద్ధం జరుగుతుంటే సీతాదేవి బాణం వేస్తే వాడి రక్తము నేల మీద పడి మళ్ళీ శతకంఠ రావణులు పుడుతున్నారండి. అలా శతకంఠరావుళ్ళు పుట్టి వాడు అన్ని వైపుల నుంచి కూడా విజృంభించి ఆమెని చాలా కకావికలు చేస్తుంటే అప్పుడు ఆంజనేయుడు అన్ని దిక్కుల ముఖాలు కలిగినటువంటి వాడే పంచముఖాంజనేయ అవతారం ఎత్తాడండి. పంచముఖాంజనేయ అవతారం ఎత్తింది శతకంఠ రావణ వధలో. వందే వానర నారసింహ ఖగరాట్ క్రోడాశ్వవక్త్రాంచితం నానాలంకరణం త్రిపంచనయనం దేదీప్యమానం రుచ హస్తాబ్జైరసిఖేట పుస్తక సుధా కుంభాంకుశాద్రీన్హలం కట్వాంగం ఫణిభూరుహం దశభుజం సర్వారి గర్వాపహం అని స్తుతింపబడినటువంటి ఆ అద్భుతమైనటువంటి పంచముఖ అవతారం ఎత్తి పంచముఖాంజనేయ స్వామి అంటే పంక్తిముఖాలు కాదండి, దింగ్ముఖాలు. తూర్పున వానరముఖము, దక్షిణము నారసింహము, పశ్చిమం గారుణముఖము, ఉత్తరం వరాహము, ఊర్ధ్వం హయగ్రీవం. ఆ విధంగా పంచదిశలా పంచముఖాలతో ఆ శతకంఠ రావణుల్ని ఎటు నుంచి వచ్చినటువంటి వాళ్ళని అటు భయకంపితుల్ని చేస్తూ ఉండగా రక్తం కూడా నేల మీద పడకుండగా వాలాన్ని పరిచి రక్తం కూడా కింద పడకుండగా చేస్తూ ఆంజనేయ స్వామి సీతాదేవి చేత అప్పుడే ఆ సందర్భంలోనే గర్గమహాముని వచ్చి సీతాదేవికి పంచముఖాంజనేయ మంత్రాన్ని ఉపదేశం చేస్తాడు. ఆ సీతాదేవి పంచముఖాంజనేయ మంత్రాన్ని జపిస్తూ ఆ శతకంఠ రావణుని వధిస్తుంది. ఇది శతకంఠ రావణ వధ వృత్తాంతం. ఈ విధంగా ఆంజనేయుడు శ్రీరామ విజయంలో అనేక రకాల కారకుడై, శ్రీరామ విజయం అంటే ధర్మ విజయం అండి. ఎందువల్లంటే రామో విగ్రహవాన్ ధర్మ, రాముడంటే ధర్మమే కాబట్టి రామ విజయం అంటే ధర్మ విజయమే. అలా ధర్మాన్ని అన్ని యుగాలలో కూడా నిలబెట్టినటువంటి మహానుభావుడు ఆంజనేయ స్వామి. ఈ 5 రోజులు కూడా మీ ముందు ఆ స్వామిని గురించి చెప్పుకునేటటువంటి భాగ్యం కలిగించారు హరిప్రసాద్ గారు, వారికి చాలా కృతజ్ఞుణ్ణి. అలాగే చాలా శ్రద్ధగా విన్నారు మీరు, మీ అందరికీ కూడా చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. యజ్జత్ర సౌష్ఠవం కించిత్ తద్ గురువరేవ మే నహి, యజ్జత్ర సౌష్ఠవం కించిత్ తన్ మమైవ గురువర్నహి. ఈ ప్రసంగాలలో ఏవైనా మంచి ఉంటే అది గురుదేవుల యొక్క అనుగ్రహం తప్పితే నాదేమీ కాదని, ఏవైనా పొరపాటు మాటలు మాట్లాడి ఉంటే అది నాది తప్పితే గురుదేవుల దోషాలు కాదని చెప్పి మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీశాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు స్వస్తి.
శ్రీ గురుభ్యో నమః. జగద్గురుల అనుగ్రహంతో 5 రోజుల పాటు పరమ పవిత్రమైనటువంటి సర్వదేత స్వరూపమైన ఆంజనేయ స్వామివారి దివ్య చరిత్రని, వారి తత్వాన్ని మనం ఒక విశిష్టమైన ఆంజనేయ స్వామివారి ఉపాసకుడి ద్వారా మనం విన్నాం. గురువులు వేరు, ఆచార్యులు వేరు అని చెప్తారు. ఆచరించి చెప్పేవారు ఆచార్యుడు. ఆయన ఉపాసనాపరుడే కాకుండా ఆంజనేయ స్వామి వారి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందిన వ్యక్తి. మనకి 5 రోజుల్లో అక్కడక్కడ వారి జీవితంలో వారికి జరిగినటువంటి అనుభవాలు మనకి చెప్పారు. ఆంజనేయ స్వామి వారిని సిద్ధించుకున్నటువంటి పురుషుడు, చాలా అద్భుతమైనటువంటి విషయాలు. నా వరకు నేను వారు చెప్పిన వాటిలో అనేక విషయాలు ఇత పూర్వం విని ఉండలే. అనేక మంది ఆంజనేయ స్వామి వారి గురించి సుందరకాండ కానివ్వండి, రామాయణంలో కానీ ప్రస్తావనలు వినటం జరిగింది. కానీ ఇంత విశేషంగా స్వామివారి యొక్క జన్మ వృత్తాంతం కానివ్వండి, తత్వం కానీ, వారి పూజా విధానం కానీ అన్నీ చాలా చాలా విడమని చెప్పారు. మమ్మల్ని పరిపూర్ణంగా అనుగ్రహించారని చెప్పి నేను భావన చేస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ వారి ముఖతహనే మళ్ళీ మనం సాక్షాత్తు రామాయణానికి తుల్యమైందిగా చెప్పుకునేటువంటి హనుమాన్ చాలీస మళ్ళీ మీ ద్వారానే మేము వినాలని ఉంది అని అంటే వారు అనుగ్రహించారు. వచ్చే నెలలో ఎప్పుడో వారు ఆ సమయాన్ని ఇస్తానని చెప్పారు. ఒక 5 రోజుల పాటు చెప్తే సరిపోతుందని చెప్పారు. హనుమాన్ చాలీస వారి ద్వారా విందాం, అటువంటి శుభగేడ కోసం ఎదురు చూద్దాం. ఆ తర్వాత మళ్ళీ వారి ద్వారానే సుందరకాండ కూడా వినాలని నా కోరిక. ఎందుకంటే అటువంటి వారి ముఖతగా వింటే అది ఒక మంత్రం మనకి. చూడండి, వారు అంటే చాలామంది ప్రవచనాలు చేస్తారు. మనం ఇక్కడ ఇదే వేదిక మీద అనేక మంది ప్రవచనాలు మనం విని ఉన్నాం. కానీ ఆ ప్రవచనం చేసేటువంటి శైలి, వారు చెప్పిన దాన్ని ఎదురువారి యొక్క హృదయంలో హత్తుకునేటట్టుగా చెప్పడం అనేటువంటి ప్రజ్ఞ, అది కూడా కేవలం ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం ఉంటేనే వస్తుంది ఆ వాగ్వైభవం. అంత చక్కగా అసలు ఆ కూర్చున్న మనం కూర్చున్న గంటన్నరో రెండు గంటలో గంటో వేరే మనసులోకి ఏ ఇతరమైనటువంటి ఆలోచనలు రాకుండా వారు చెప్పేటువంటి ప్రసంగంతో పాటే మన మనసు ఉండేట్టుగా లయం చేయగలిగినటువంటి ప్రజ్ఞా ధురంధరుడు శ్రీ చిదంబర శాస్త్రి గారు మహానుభావుడు. ఆయన వారు రాసినటువంటి అనేక పుస్తకాలు మనకి చూపించారు. నేను అందులో ఆ హనుమత్ సంగ్రహం అనే పుస్తకం చూస్తే ఎన్ని విశేషాలు ఉన్నాయో అందులోనూ చాలా చాలా ఉపయుక్తమైనటువంటి పుస్తకం. అంతేకాకుండా నిజంగా వారి నిజస్వరూపం చూడాలంటే మీరు మన ఈ ఆర్ష విద్యా పరిషత్ వాళ్ళు సనాతన ధర్మజ్యోతి అని ఒక మ్యాగజైన్ ప్రకటిస్తున్నారు, దానికి వారు సంపాదకులు. దాంట్లో చూడాలి మీరు వారు గోవు గురించి వారి తపన, మన వాంగ్మయం, మన ఆర్ష ధర్మం గురించి, మన సంస్కృతి గురించి వారు పడేటువంటి పరివేదన మనకి ఎంతగా అర్థమవుతుందో చదువుతుంటేనే మనకి రక్తం పొంగినట్టు ఉంటుందన్నమాట. అందరూ నిజంగా మీరు మనం అందరం తరించాలి. మళ్ళీ మన జాతి ఈ సనాతన ధర్మం వైపు మరలాలి. ఈ సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలన్నీ పోవాలి అంటే అటువంటి రచనలు మనం విషయాలు మనం వినాలి, చదవాలి, మన బిడ్డలకు మనం చెప్పాలి. మనం చెప్పకపోతే వాళ్ళకట్టే తెలుస్తుంది. అది చాలా చాలా తక్కువ. మన శాస్త్రి గారు మన వేద విద్యాలయం శాస్త్రి గారు రన్ చేస్తున్నారు దాన్ని. దాని శాశ్వత ఉపయోగం అయితే 2,000 రూపాయలు కడితే శాశ్వతంగా పుస్తకం మనకు వస్తుంది, 1 సంవత్సరానికి 200 రూపాయలు. అది చక్కటి పుస్తకం అయినా అది మనం డబ్బును అనేక రకాలుగా మనం వ్యయం చేస్తూ ఉంటాం, కానీ ఇటువంటి వాటిని చేసినట్లయితే అది సద్వినియోగం అవుతుంది, మన జీవితాలు కూడా మన సన్నిధి పొందుతాయి. అదేవిధంగా వారు చెప్పారు, మనం ఇక్కడ వారి గ్రంథాలు మనం ఏది తీసుకున్నా ఆ సొమ్మంతో కూడా హనుమత్ పీఠానికి పోతుందని, వారు సుస్థిరం చేసినటువంటి ఆ హనుమత్ పీఠం ఇంకా అజరామరంగా నిర్వహించబడడానికి ఉపయోగిస్తుందని చెప్పారు. దాంట్లో కూడా మనం సహకరించినట్లయితే ఆ రూపేణా మనం ధన్యత పొందామని చెప్పి మనం భావన చేయాలి. మనకు భగవంతుడు ఇచ్చినటువంటి ద్రవ్యానికి ఒక శుద్ధి జరిగింది అని అనుకోవాలి మనం కనుక. దాన్ని అందరూ గమనిస్తారని మీకు అందరు తెలియజేస్తున్నాను. తర్వాత వారి ప్రవచనం ఉన్న తర్వాత నాకు ఒక సంకల్పం కలిగింది. మన క్షేత్రంలో ఆంజనేయ స్వామి ఉన్నారు, వారికి ప్రతి పూర్వభాద్ర నక్షత్రం రోజున వారు చెప్పినట్టుగా 14 ఆవర్తులు మంజు సూక్తంతో అభిషేకం, పంచామృత అభిషేకం చేసి స్వామివారికి పంచద్రవ్యాలతో వారికి వినియోగం చేసి నైవేద్యం కూడా 5 రకాల ఫలాలు కానీ 5 రకాల భోగాలు చేసి చేసుకొని తరిద్దామని చెప్పి అటువంటి సేవ చేద్దామని చెప్పి ఇవాళ పొద్దునే నేను మా ఆచార్య గారికి చెప్పడం జరిగింది, తప్పకుండా చేద్దామన్నారు. దాంట్లో ఎవరైనా చక్కగా ఆ రోజున వచ్చి మీరు పాల్గొని మీ గోత్రనామాలతో మీరు చేయించుకోవచ్చు, లేదా కనీసం వచ్చి చూసి ఆ తీర్థం ప్రసాదం తీసుకోండి, మీ జీవితాలు ధన్యం చేసుకోవాలని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. మళ్ళీ వారు చిదంబరం శాస్త్రి గారు వారు సదాచారం చెప్పినప్పుడు కూడా మనం విన్నాం, ఎంత నిష్ఠ చూడండి. వారు ఇట్లా కొద్దిమందే చెప్తారండి, ఎందుకంటే ఇవాళ మళ్ళీ మనం చెప్తే ఏమనుకుంటారు, దాన్ని మనం ఎందుకు ఆ విమర్శలు జోలికి పోవడం అని అనుకుంటారు. కానీ సత్పురుషులైన వాళ్ళు ఒక సత్యాన్ని చెప్పడానికి వాళ్ళు భయపడరు, ఎందుకంటే వారు దేని ఏమి మన నుంచి ఆశించి చెప్పేది కాదు కదా. ధర్మం శాస్త్రంలో ఏం చెప్పారో అది చెప్తారు, అది చెప్పడానికి భయపడాల్సిన అవసరం ఉంది, అంత నిమ్మోహమాటంగా చెప్తారు. అటువంటి వ్యక్తుల్లో శ్రీ చిదంబర శాస్త్రి గారు ఒకరు. వారి తర్వాత వారు ఇవాళ ఉదయం నాకు ఆంజనేయ స్వామి వారి 9 స్వరూపాలు పటం కూడా నాకు అందజేశారు. దాన్ని పెద్దదిగా ఫోటో చేయించి నేను అక్కడ ఆంజనేయ స్వామి వారి ఆ పక్కన ఉన్నటువంటి ఆ గోడ మీద దాన్ని ప్రచురణ చేస్తాను. చక్కగా ప్రతిరోజు మనం అక్కడికి వచ్చినప్పుడు ఆ 9 రకాల మూర్తులు కూడా మనం దర్శనం చేసుకోవచ్చు. అవకాశం ఉంటే కింద దాన్ని ధ్యాన శ్లోకం కూడా రాయటం జరుగుతుంది. అదేవిధంగా ఆంజనేయ స్వామి వారి ప్రదర్శనం చేసేటప్పుడు 3 శ్లోకాలు వారు రాశారు, ఆ పుస్తకంలో ఉన్నాయి. అవి చదువుతూ ప్రదర్శన చేయమన్నారు, చేస్తే దానికి చాలా ఫలితం ఉంటుందని. దాన్ని కూడా ఇంకొక 2వ పక్క గోడ మీద దాన్ని కూడా మీకు ముద్రించి మనం అందరికి కూడా సౌకర్యంగా ఉండేట్టుగా ప్రయత్నం చేస్తానని అని చెప్పి మీ అందరికి మనవి చేస్తూ అతి త్వరలోనే మళ్ళీ వారిని వారి దర్శనం మనకు కలిగి వారి ద్వారా మనం అనుగ్రహింపబడాలని చెప్పి కోరుకుంటూ ఆ జగద్గురుల యొక్క అనుగ్రహాన్ని మరొకసారి అపేక్షిస్తూ ఇప్పుడు వారికి మన పీఠం తరఫున సత్కారాన్ని అందజేసి తరిద్దాం.